శ్రీ రమణాయ. ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ. ఓం శ్రీం క్లీం స్కందాయ నమః. ఓం మహాసేనానాయ ఓం మహాసేనానాయ నమః. ఓం హృదయాయ నమః. ఓం షడానాయ నమః. ఓం మురిగాయ నమః. ఓం ముకుందాయ నమః. ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారు, ఈరోజున భగవాన్ శ్రీ రమణ మహర్షి 126వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పొట్టి సమావేశాన్ని, ఈ బుల్లి సమావేశాన్ని, ఈ చిట్టి సమావేశాన్ని మధురానగర్ సుబ్బారావు గారు, వారి ధర్మపత్ని పద్మ ఈ సమావేశాన్ని ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేశారు. ఈ జ్యోతి ప్రజ్వలన చేశారు. రమణ పటాన్ని ఇక్కడ అలంకరించారు. ఇది మహాత్ముల జయంతి, మహర్షుల జయంతి. వారి శరీరం అయితే ఇప్పుడు లేరు, వారి శరీరం కాకపోతే ఎప్పుడు ఉన్నారు? ఎవరైనా సరే వారి శరీరం అయితే ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో ఉండరు. వారి శరీరం కాకపోతే ఎప్పుడు ఉంటారు? అన్ని కాలాల్లో ఉంటారు, అన్ని అవస్థల్లో ఉంటారు. ఆత్మ ఒక అవస్థలో ఉంటుందని, ఇంకో అవస్థలో ఉండదని, ఒక కాలంలో ఉంటుందని, ఇంకో కాలంలో ఉండదని అనుకుంటే ఆత్మ కూడా నిజం కాదు. అన్ని కాలాల్లో, అన్ని అవస్థల్లో, అన్ని పరిస్థితుల్లో అంతట సమానంగా ఏకంగా ఉండే వస్తువునే మనం చైతన్యమని, ఆత్మని అంటూ ఉంటాం. ఆత్మజ్ఞానం సంపాదించుకొని మన వేద ఋషులు, మన పెద్దలందరూ కూడా మనకు బోధిస్తూ వచ్చారు. అంటే ఆత్మ అంటే ఏంటి? ఏదో పరాయి దేయం కాదు. మన నిజమైన ఇల్లే మన ట్రూ హోమ్, మన రియల్ హోమ్. మన నిజమైన హృదయం, మన హృదయమే, మన హృదయంలోనే ఆత్మ ఉంది, హృదయంలోనే చైతన్యం ఉంది. భగవంతుని కూడా హృదయ నివాసుడని పిలుస్తాం మనం. ఈ హృదయంలోనే సర్వస్వం ఉంది. ఈ హృదయంలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని, ఆత్మని, లేకపోతే భగవంతుడు అనండి, ఈశ్వరుడు అనండి, ఏ పేరు పెట్టి పిలవండి, అల్లా అనండి, మరొకటి అనండి, మరొకటి అనండి, ఏ పేరు పెట్టినా ఆత్మ యొక్క స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం ఉండటం. అది మనకి అనుభవంలోకి వచ్చే వరకు, మనకి ఎక్స్పీరియన్స్లోకి వచ్చే వరకు ప్రతి జన్మలో కూడా దుఃఖం, అశాంతి, వేదన, రోదన వెంటాడుతూ ఉంటుంది. కొంతమంది బాహ్య పరిస్థితి బాగా అనుకూలంగా ఉన్న వాళ్ళని చూశాను, ఎప్పుడు దుఃఖంతో ఉంటారు, ఎప్పుడు దుఃఖంతో ఉంటారు. బాహ్య పరిస్థితిని చూస్తే అన్నీ బాగానే ఉంటాయి. దాన్ని బట్టి మనకు ఏం తెలుసుకుంటున్నాం, ఒక మనిషి సుఖానికి కారణం బాహ్య పరిస్థితుల కారణం కాదని. కొంతమంది బాహ్య పరిస్థితులు బాగుండవు, ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటావు, అనుకూలంగా ఉండవు, కానీ ఎప్పుడు స్మైలింగ్ ఫేస్, ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటుంది, వాళ్ళని చూస్తే మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళకి ఇంట్లోనే ఏమీ లేదు, బయట ఏమీ లేదు, ఏంటి వీళ్ళంత ఆనందంగా ఉంటున్నారో, ఆనందం చూస్తే మనకు అసూయ కలిగేటట్టుగా ఉంటారు. దీన్ని బట్టి ఏంటంటే బాహ్య పరిస్థితి మీద మన సుఖం ఆధారపడండి, మన శాంతి ఆధారపడండి, మన ఆనందం ఆధారపడమని అందరం మనం అనుకుంటే అసలు బేసిక్గా మనకేం తెలియదని అర్థం. తర్వాత మనకు వాచింగ్ ఒకటి లేదు. వాచింగ్ ఒకటి చాలా ముఖ్యం. జీవితంలో పరిస్థితిని వాచ్ చేస్తూ ఉండాలి, మన మైండ్ని వాచ్ చేసుకుంటూ ఉండాలి, జీవిత పరిస్థితిని వాచ్ చేసుకుంటూ ఉండాలి. వాచింగ్లో మన మనస్సు, మన ఇంద్రియాలు, మన బుద్ధి మనకు తెలియకుండా మనకి వాచింగ్లో క్రమంలోకి పడిపోతుంది, అంటే ఒక ఆర్డర్లోకి వచ్చేస్తుంది శరీరం. వాచింగ్ వల్ల మనలో ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, అన్ని జాగ్రత్తగా వాచింగ్లోకి మన జాగ్రత్త, అంటే పరిశీలన, పరిశీలనాత్మకంగా మనం చూసుకుంటా అంటే లోపల జరిగేవి బయట జరిగేవి మనకు తెలియకుండా మన శరీరము, మన మనస్సు, మన ఇంద్రియాలు కండిషన్లోకి వచ్చేస్తాయి. కేవలం వాచింగ్ వల్ల కూడా దానికి అంత శక్తి ఉంది. మనం భగవంతుని ప్రార్థిస్తాం, భగవంతుని ప్రార్థించి ఎందుకంటే మన బుద్ధి క్రమంగా ఉండటానికి. ఏదో రావటం కోసం ప్రార్థిస్తే అది ఇవ్వచ్చు, మన కాల ప్రవాహంలో పోతుంది, అవన్నీ అప్రధానమైన విషయాలు. మీకు భాష్యంగా దేవుణ్ణి ప్రార్థించడం కూడా ఏదైనా రావచ్చు, ఎలా వచ్చిందో అలా పోతూ ఉంటుంది, ఇవన్నీ అప్రధానమైన విషయాలు. అంటే మన మైండ్ మనకి లోపల ఏదో భగవంతుడు ఉన్నారని చెప్తున్నాడు. అహమాత్మ గుడాకేశు సర్వభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యంత భూతానామంతే ఏవచ్చా, ఈ మొదల నేను, మధ్య నేను, చివర నేను, నేను ఆత్మగా ఉన్నాను, ఆత్మ అవి చెబుతున్నాను. వసుదేవుడు గారు అబ్బాయి ఇలా చెప్పలేదు భగవద్గీత, ఈశ్వరుడై చెప్పాడు, ఆత్మ అయి చెప్పాడు. మీ అందరి హృదయంలో నేను ఆత్మగా ఉన్నాను, అహమాత్మ, నేను ఆత్మను, నేను చైతన్యాను అని చెప్పాడు. ఏ వస్తువు అయితే పుట్టదో ఆ వస్తువు చెప్పింది, అది పుట్టిన వాడికి అది చెప్పింది. అంటే మధురలో కూడా కృష్ణ జన్మస్థానంలో కృష్ణుడు ఇక్కడ పుట్టినవాడు వాడే కనిపించాడు, కానీ పుట్టినవాడని చెప్పలేదు, ఇక్కడ పుట్టినవాడని చెప్పలేదు, పుట్టినవాడు వలే కనిపించాడని రాసింది కృష్ణ జన్మస్థానంలో కూడా. నేను ఆత్మనై ఉన్నాను, ఆత్మయ్య చెప్తున్నాను. అంటే ఆత్మే మనకు బోధించింది. అయితే మనకి టీచింగ్లో రెండు ముఖ్యం, ఒకటి ఎక్స్పీరియన్స్, రెండు టీచింగ్. ఎక్స్పీరియన్స్ లేకుండా టీచ్ చేయొచ్చు, దాని ప్రభావం జీవకోటి మీద అంతగా ఉండదు. మన కాలేజీలో లెక్చర్లు చెప్పినట్టు, హై స్కూల్లో టీచర్ చెప్పినట్టు కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ దాని లోపల ఎక్స్పీరియన్స్ లేకుండా, లోపల పిండి లేకుండా టీచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే వెళ్ళొచ్చు, గంటల ధరపడి చెప్పొచ్చు, కానీ దానికి జీవకోటి మీద, శ్రోతల మీద, ఆ లిజనర్స్ మీద అంత ప్రభావం ఉండదు. అలాగే శంకరుడు వచ్చాడు, రమణుడు వచ్చాడు, రామకృష్ణుడు వచ్చాడు, వాళ్ళందరూ టీచర్స్. అంటే వాళ్ళ ప్రయోజనం ఏంటంటే మనం ఏమనుకుంటున్నాం, మనకు మనస్సు తెలుస్తుంది, దేహం తెలుస్తుంది, ఇంద్రియాలు తెలుస్తున్నాయి, ప్రపంచం తెలుస్తుంది, కానీ భగవంతుడు మన హృదయంలో ఉన్నాయని చెబుతున్నాడు, చెబుతున్నాడు కాబట్టి, ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి నమ్ముతున్నాం, కానీ అనుభవం లేదు మనకు. అనుభవం అంటే నటించడం వేరు, అనుభవం వేరు. మనకు మనసు తెలుస్తుంది, దేహం తెలుస్తుంది, ఇంద్రియాలు తెలుస్తున్నాయి, కష్టకాలు తెలుస్తున్నాయి, ప్రపంచ పరిస్థితులు తెలుస్తున్నాయి. అందరి హృదయాల్లో నేను అంతర్యామిగా ఉన్నానని ఈశ్వరుడు చెప్పాడు, ఈశ్వరుడు చెప్పాడు, కానీ మనకు అనుభవం లేదండి. అంటే మనం ఏం చేయాలంటే, భగవంతుడు మనకి దేహం ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, సదుపాయాలు ఇచ్చాడు, శాస్త్రాన్ని ఇచ్చాడు, గురువుని ఇచ్చాడు, మహాత్ముని ఇచ్చాడు, మహర్షిని ఇచ్చాడు, అన్ని సద్వినియోగం చేసుకుని నేను అందరి హృదయాల్లో ఆత్మగా ఉన్నానని భగవంతుడు చెప్పాడు కాబట్టి, ఇవన్నీ మనకున్న పరిస్థితులు, మనకి ఇన్స్ట్రుమెంట్స్ని, అన్ని మనకి ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన పనిముట్లని అన్నిటినీ సద్వినియోగం చేసుకుని ఇది లోపల వస్తున్నటువంటి వస్తువులు మనం అనుభవిక్యం చేసుకోవాలి, అదే జీవిత ధాన్యం. అన్ని అన్ని సద్వినియోగం చేసుకోవాలి భగవంతుడు ఇచ్చిన ఈ జన్మలో మనం ఏదైనా మనకి ఇచ్చిన గిఫ్ట్స్, మనకిచ్చిన కంఫర్ట్స్ ఇవన్నీ మనం సద్వినియోగం చేసుకుంటే నెక్స్ట్ బర్త్ బెటర్ లైఫ్ వస్తుంది మనకి. వెంటనే ఒకవేళ లిబరేషన్ రాకపోయినా నెక్స్ట్ బర్త్ బెటర్ లైఫ్ వస్తుంది ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటే. మీరైనా అంతే కదా, మీ అబ్బాయికి 10 రూపాయలు ఇచ్చారనుకోండి, వాడు సద్వినియోగం చేసుకుంటే అంటే 100 రూపాయలు ఇవ్వాలని అనిపిస్తుంది. ఆ 10 రూపాయలు ఏ ప్యాకెట్ లో పాడు చేస్తున్నారనుకోండి, ఆ 10 రూపాయలు కూడా మీరు ఇవ్వటం మానేస్తారు. భగవంతుడు కూడా మన ఫాదర్ లాంటి వాడు. అయితే భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే అంటే అయ్యో నేను జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళకి బుద్ధిని ఇచ్చాం, శరీరాన్ని ఇచ్చాం, అన్ని ఇచ్చాం, పంచిపోత వాటర్ ఇచ్చాం, అన్ని ఇచ్చాం, అన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, ఏమి దుర్వినియోగం చేయటం లేదని. ఇంకా బెటర్ బెటర్ లైఫ్ మనకి బెటర్ బర్త్ మనకు ప్రసాదిస్తాడని చెప్తాడు. నెక్స్ట్ బర్త్ లో మనం ఎక్కడ జన్మించాలన్నది మన ఇష్టం లేదు, ఆయన నియమిస్తాడు అది. మన కోరికను బట్టి మనకి జన్మ రాదు, మన మానసిక పరిస్థితిని బట్టి, మన మానసిక స్థాయిని బట్టి మనకు జన్మ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. దేవుడికి శక్తి లేదు, ఈశ్వరుడికి శక్తి ఉంది. మన కోరికకి శక్తి లేదు, శక్తి ఈశ్వరుడు. అది మనం అనుకున్నాం, మన మనకి ఏదో గొప్ప జన్మ వచ్చారనుకుంటే ఎప్పుడైనా ఆయన నియమిస్తాడు. ఏ జన్మ ఎప్పుడు ఎక్కడ మళ్ళీ మన శరీరం ధరించాలో అది ఆయన నియమిస్తాడు. తర్వాత మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు చెప్పాడు, నేను కాల రూపంలో ఉన్నాను, డబ్బు పోతే సంపాదించుకోగలను కానీ కాలం పోతే సంపాదించుకోలేను. అది గుర్తుపెట్టుకోండి. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం కాలాన్ని వేస్ట్ చేస్తున్నాం, కాలాన్ని చాలా వేస్ట్ చేస్తున్నాం. ఇటు ఇహానికి పనికి రావటం లేదు మనం. కొన్ని ఆత్మజ్ఞాన సముపార్జనకి చిత్తశుద్ధికి ఏమైనా పని చేస్తున్నామంటే అది పని చేయటం లేదు. మీ గురువులు ఎవరైనా, మీ ఏ మతస్థులైనా, మీరు మీరు ధనవంతులైనా పేదవారైనా, పండితులైనా పామర్లైనా, ఎవరైనా ఒకటి చిత్తశుద్ధి అనేది లేకుండా, చిత్తశుద్ధి లేకుండా, చిత్తంలో పవిత్రత లేకుండా, చిత్తంలో ఏకాగ్రత లేకుండా ఎవరో కూడా ఆత్మానుభవం పొందే అవకాశం లేదు. మీరు ఎవరైనా, మీ మతాలు వేరైనా, లేకపోతే మీ గురువులు వేరైనా, ఎవరైనా ఎవరైనా సమస్య లేదు ఇక్కడ. చిత్తశుద్ధి లేకుండా, చిత్తశుద్ధి అనే గేటు ద్వారా ఆత్మ సామ్రాజ్యంలోకి మనం ప్రవేశించగలం కానీ లేక అవకాశమే లేదు. కర్మను యోగంగా చేయమన్నాడు. అదే భగవంతుడు, నువ్వు కర్మఫలాన్ని, కర్మఫలాన్ని కూడా కొంత భగవంతుడికి అర్పించమని చెప్పాడు ఆయన. ఆఫర్ ఫస్ట్ ఆల్ యువర్ యాక్షన్స్ ఇస్ ది సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. నువ్వు కర్మను విడిచిపెట్టమని చెప్పలేదు, నేను చేస్తున్నానని అహంభావం విడిచిపెట్టమన్నాడు. తర్వాత నువ్వు కర్మఫలాన్ని కొంతవరకైనా సమాజానికి సమర్పించమన్నాడు. ఏంటి దానివల్ల లాభం ఏంటంటే, నువ్వు పవిత్రుడైపోతావు. కర్మఫలాన్ని ఎంతో కొంత నువ్వు సమాజానికి సమర్పించగలిగితే భగవంతుడు నీ గిఫ్ట్ని ఇస్తాడు. ఎటువంటి గిఫ్ట్ని ఇస్తాడంటే, భగవద్గీతను పొందే బుద్ధిని, ఆయన పొందే బుద్ధిని ఆయన మనకు ఆయన చేతితోటి ప్రసాదిస్తాడు, వాడు ఈశ్వరుడు. అంటే కర్మఫలాన్ని ఎంతో కొంత మనం ఈశ్వరుడికి సమర్పించడం నేర్చుకోవాలి. మనం పత్రం ఇస్తున్నాం, పుష్పం ఇస్తున్నాం, ఫలం ఇస్తున్నాం, తోడు ఇస్తున్నాం, గంధం సమర్పయామి అంటాం, పుష్పాలు సమర్పయామి అంటాం, ఇవన్నీ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. ఇవన్నిటితో పాటు మీరు చేసే కర్మను కూడా కొంత సమర్పిస్తూ ఉండాలి, సృష్టి రూపంలోన విశ్వరూపంలోన ఈశ్వరుడికి. వీళ్ళు ఈ శంకరుడు, రమణుడు, రామకృష్ణుడు వీళ్ళు ఎందుకు వచ్చారంటే, మనకి ఏదో ఉందని చెప్తున్నారు, ఏదో ఉందని చెప్తున్నారు, కానీ మనకు అనుభవం లేదు కదా. సముద్రం ఉంది, సముద్రంలో ఓడలు ఉంటాయి, ప్రతి ఓడ లెవెల్ కూడా లైట్ హౌస్ ఉంటుంది. అంటే ఆ సముద్రంలో ఉన్న వాళ్ళకి ఆ లైట్ హౌస్, ఇది రేవు, ఇది విశాఖపట్నం, ఇది చెన్నై, ఇది ఎర్త్ ఎక్కడ ఉంది, ల్యాండ్ ఎక్కడుందని చెప్తా ఉంటుంది. అది ఆ సముద్రంలో ఉన్న ఓడలకి లైట్ హౌస్ కనిపిస్తా అంటే అక్కడ మనం ఒడ్డుకు వచ్చేసాం, అక్కడ లైట్ హౌస్ ఉంది, ఇది చెన్నై అని లైట్ అవగరాను, లేకపోతే ఇది న్యూయార్క్ అని ఓడల లెవెల్లో ఉన్నటువంటి అన్ని చెప్తా ఉంటుంది. అలాగే కొంతమంది ఆ ట్రూత్ని రియలైజ్ చేసే వాళ్ళు ఏం చేస్తాడంటే, భగవంతుడు ఎత్తి కొండ మీద కూర్చోబెట్టి మనకు చూపిస్తున్నాడు. అంటే మీరు అనుకున్నది ఏదో ఒక నిజం ఉంది, ఆ నిజం వాళ్ళకి అనుభవంలో ఉంది, మీరు అది పొందాలి అని భగవంతుడు కొంతమందిని పంపించి వాళ్ళని ఆ స్థాయి కూర్చోబెట్టి మనకు ఆదర్శంగా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఏ స్థాయిని అయితే పొందారో ఆ స్థాయిని మీరు పొందితే అప్పుడు మీరు సుఖీ అవుతారు. మీరెప్పుడు దుఃఖం ఎలా ఉంటుందో, ఐశాంతి ఎలా ఉంటుందో, పునర్జన్మ ఎలా ఉంటుందో, ప్రకృతి ఎలా ఉంటుందో అన్నింటినీ ఓవర్కమ్ చేస్తారు. మీరు నేను అన్నింటినీ ఓవర్కమ్ చేస్తారు. ఇప్పుడు పరిస్థితి మనకు అనుకూలంగా లేవనుకోండి, ఆ పరిస్థితిని మనం అనుకూలంగా లేకపోతే లేకుండా ఉండనే పడ్డది. వాటిని ఓవర్కమ్ చేయగలిగితే ఇప్పుడే ఇక్కడే మన సుఖం వరిస్తుంది. పరిస్థితి గొప్పదే, మన ఆత్మ గొప్పదా, ఈ ప్రకృతి గొప్పదా, మన హృదయంలో ఉన్న చైతన్యం గొప్పదా? వాళ్ళ విషయాన్ని తీసుకొస్తున్నారని, వీళ్ళ విషయాన్ని తీసుకొస్తున్నారని మీరు అనుకుంటారు. వాళ్ళు గొప్పవాళ్ళ, నీ హృదయంలో ఉన్న దేవుడు గొప్పవాడా? ఇవన్నీ కూడా ఏదో వాళ్ళ మీద నెపాలు పెట్టి మనం ఎస్కేప్ విధానికి అలవాటు పడ్డాం. అది వాళ్ళు ఏం చేస్తారు, శంకరుడు రమణుడు వాళ్ళు ఊరికే లైట్ హౌస్ లాగా మనకు ఉపయోగపడుతున్నారు కాకుండా వీళ్ళకే బ్రహ్మజ్ఞానం ఉంది, ఇంకెవరికి లేదనుకోకండి. కొంతమంది ఏం చేస్తారంటే బ్రహ్మజ్ఞానం ఉంటుంది, అక్కడ వాళ్ళు పరిమితం అయిపోతారు, వాళ్ళు టీచింగ్ ఉండదు. కొంతమంది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు టీచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు, టీచ్ చేస్తూ ఉంటారు. కళ్ళు మూస్తే చూసుకుంటారు, కళ్ళు తెరిస్తే చూపిస్తారు. మౌనంగానే బోధిస్తారు, మాట ద్వారా కూడా బోధిస్తారు. వారు మౌనం ఉంటే బోధ జరుగుతుంది, మాట మౌత్ ఓపెన్ చేస్తే బోధ జరుగుతుంది. ఏంటి చేత అంటే వాళ్ళు వాక్ని ఈశ్వరుడు, వాళ్ళ నోరుని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుని కూర్చుంటాడు. జ్ఞాని యొక్క ఆ మౌత్ని ఈశ్వరుడు స్వాధీనంలో ఉంటుంది, జ్ఞాని యొక్క శరీరం ఈశ్వరుడు స్వాధీనంలో ఉంటుంది. అది ఆ ఉపాధి ద్వారా ఈశ్వర సంకల్పం నెరవేరుతూ ఉంటుంది. కానీ అక్కడ పర్సనల్ ఏ లేదు, బాడీ బౌండ్ అయి లేదు, ఐ సెన్స్ లేదు, సెన్స్ ఆఫ్ ఐ లేదు, సెన్స్ ఆఫ్ మైండ్ లేదు. అంటే ఈశ్వరుడు ఆ దేహాన్ని దేవాలయం చేసి ఆ దేవాలయాన్ని తను ఉపయోగించుకుంటాడు. వాడు ఈశ్వరుడు. అందుకే వాళ్ళు వాడు ఏదో పొందారంటే అక్కడ పరిమితం కాదు, మనల్ని కూడా ఆ స్థాయికి. టీచింగ్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఎవరైతే టీచ్ చేస్తున్నారో, భగవద్గీతలో ఏ భగవంతుడు అయితే మనకు టీచ్ చేస్తున్నాడో, ఆ టీచింగ్ ప్రయోజనం ఏంటంటే చెప్పిన వాడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోకి మనం తీసుకెళ్తానికి టీచింగ్ యొక్క ప్రయోజనం, కాలక్షేపానికి కాదు. చెప్పిన వాడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోకి దేవకోటిని తీసుకెళ్తానికి టీచింగ్ యొక్క ప్రయోజనం. టీచింగ్ కేవలం కాలక్షేపానికి కాదు, టైం కిల్లింగ్ కాదు టీచింగ్ యొక్క ప్రయోజనం. అంటే మీరు శ్రవణం చేయాలి సార్. మన హిందూ మతంలో పూజలకున్న విలువ, మహిమలకున్న విలువ టీచింగ్కి లేదు. టీచింగ్ విలువ తక్కువ. అట్మోస్ట్ ఇంపార్టెన్స్, టాప్మోస్ట్ ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు టీచింగ్. టీచింగ్ ప్రాముఖ్యత లేదు. క్రైస్తవ మతంలో టీచింగ్ చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మన మతంలో టీచింగ్ ప్రాముఖ్యత తక్కువ. ఈ పెద్ద పెద్ద వాళ్ళు కూడా, కొంతమంది పీఠాధిపతులు కూడా 4 గంటలు పూజ చేస్తారు, 5 నిమిషాలు టీచింగ్. పూజ ఏమో 4 గంటలు చేస్తారు, టీచింగ్ 5 నిమిషాలతో సరిపెడతా ఉంటారు. అలా అక్కడ టీచింగ్ సబ్జెక్ట్ టీచ్ ఆ శ్రవణం చేస్తేనే అర్థం అవడం కష్టం. శ్రవణం చేస్తేనే అర్థం అవడం కష్టం. కానీ మళ్ళీ శ్రవణం చేయాలి, దాని మననం చేయాలి, దాని ధ్యానం చేయాలి. ధ్యానం చేసుకున్న సబ్జెక్ట్ మీరు సొంతం చేసుకోవాలి. ఇంత చేస్తేనే కానీ మీకు ఆ బ్రహ్మానుభవం కలగదు, అమృతానుభవం కలగదు. అయ్యే మనకి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఒకవేళ ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనకు అమృతానుభవం పొందడం కోసం వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనకు పునర్జన్మలు వస్తాయా లేదని, వస్తాయా లేదా, పునర్జన్మ వస్తుందా లేదా, మనకు రీబర్త్ వస్తుందా లేదా అనేది మనం 10 మందిని అడగక్కర్లేదు. మన హృదయంలో ఏదో ఒక నిజం ఉంది, దానికి చావుతోటి పుట్టుకతోటి సంబంధం లేదు. మన హార్ట్ కేవ్లో, మన హృదయంలో భగవంతుడు చెప్పాడు కదా ప్రమాణం, నేను అందరి హృదయాల్లో చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, ఒక్కటంటే ఒక్కటిగా ఉన్నాను. హార్ట్ కేవ్లో ఉన్నాను, ఎక్కడో బయట లేని మీ లోపల ఉన్నాను, హార్ట్ కేవ్లో ఉన్నాను అని చెప్పాడు. ఒకటంటే ఒకటే ఏదో ఒక నిజం ఉంది, దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు. ఇది మనం అనుకునే మాటలకి, ఈ పరిస్థితులకి, ఈ పంచభూతాలకి, సూర్యుడికి, చంద్రుడికి, ఖగోళానికి ఆధారంగా ఉన్నప్పటికీ వస్తూ అన్నిటికీ అతీతంలో కూడా ఉంది. ఆధారంగా ఉంది అన్నిటికి, అన్నిటికి అతీతంలో కూడా ఉంది. అంచేత ఆ ట్రూత్ మనకు అనుభవంలోకి వచ్చే వరకు ఆ ట్రూత్ అందరూ దానికి క్రైస్తవులని హిందువులని లేదు. ఏ జ్ఞానికి చెందాలి యూనివర్సల్ గా ఉంటుంది. ఏదో ఒక మతానికి, ఒక కులానికి, ఒక కాలానికి పరిమితులు ఉండదు. ఏ రియలైజేషన్స్లైనా ఆ టీచింగ్ ఒక నూతనత మాట వస్తే అది యూనివర్సల్ గానే ఉంటుంది. ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక కాలానికి కానీ పరిమితులై ఉండదు. పరిమితులు అంటే ఇట్ ఇస్ నాట్ ఎ రియల్ టీచింగ్, ఇట్ ఇస్ నాట్ ఎ లాయల్ టీచింగ్, ఇట్ ఇస్ నాట్ ఎ ట్రూ టీచింగ్. ఆ టీచింగ్ పరిమితం కాదు. ఒక సేవలు ఒక మాట చెప్తే ఈ రోజున ఆ మాటకి ఈ రోజున ఎంత ఇవాళ న్యూస్ పేపర్ రేపు వేస్ట్ పేపర్ అంటారు. ఒక ఋషి చెప్పేది అలా ఉండదు. ఇవాళ ఒక మాట చెప్తే 20 సంవత్సరాల తర్వాత కూడా అంతే కరెక్ట్ గా ఉంటుంది. అది ఒక కాలంతో దానికి వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం అని లేదు. నిజానికి అవస్థలో భేదం లేదు. స్వప్నావస్థలో ఉన్నదే స్వప్న, ఏదైతే నిజం ఉందో స్వప్నావస్థలో, అలా స్వప్నావస్థలో ఉంది, జాగ్రత్త అవస్థలో ఉంది, నిద్రావస్థలో ఉంది, అన్ని అవస్థల్లో ఉంది, అన్ని కాలాలు. దానికి వర్తమాన కాలం, భూతకాలం అంటే ఏం లేదు. ఈ కాలం కూడా మైండ్ క్రియేట్ చేసింది. అవస్థలు కూడా మైండ్కి, కాలం కూడా మైండ్కి, బర్త్, రీబర్త్ అన్ని మైండ్కి, ఒక మానసిక స్థితికి. అసలు దానికి మనం చెప్పుకున్న మాటలకి ఈ ప్రకృతికి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈజ్ అబౌవ్, అబౌవ్, అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్. అంటే అది అవ్వటానికి ప్రయత్నం చేయమన్నారు, కానీ మన శాస్త్రంలో దాన్ని ఊహించడానికి ప్రయత్నం చేయకు. నీ హృదయంలో ఏదైతే ఉందో అది అవ్వటానికి ప్రయత్నం చేయి. అంతేకాని ఊహించడానికి ప్రయత్నం చేయదు. ఊహిస్తే నీ మైండ్ వెళ్ళి అక్కడ కూర్చుని మళ్ళీ డిస్టర్బెన్స్ ప్రారంభమవుతుంది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, కర్మకి జ్ఞానానికి విరోధం లేదు. కర్మయోగానికి, జ్ఞానయోగానికి విరోధం లేదు. అవి పరస్పరం సహకరించుకుంటాయి, దానికి విరోధం ఏమీ లేదు. అంటే మనం చేసే కర్మ ఎలా, మనం చేసే పని ఎలా ఉండాలంటే ఎంతో కొంత మన హృదయంలో నిజం మనకు అనుభవంలోకి రావటానికి ఆ పని మనకు సహకరించాలి. అదే దాన్ని కర్మయోగం. భగవద్గీతలో కర్మ చెయ్యి, కర్మని యోగంగా చెయ్యి. కర్మని కర్మ చెయ్యి, కానీ కర్మని యోగంగా చెయ్యి. యోగంగా చేస్తే నీకు అమృత అనుభవం కలుగుతుంది. అలా జ్ఞాన మార్గం, జ్ఞాన మార్గంలో విచారం, డిస్క్రిమినేషన్. జ్ఞాన మార్గంలో ఎక్కువ డిస్క్రిమినేషన్ ముఖ్యం. అంటే నీ బ్రెయిన్ నీకు ఏది నిజం, ఏది నిజం కాదు, ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏది మనకు ఉపయోగపడదు లాంగ్ రన్ లో అని నీ అంతటి విభజన నీ బ్రెయిన్ లో ఉండాలి, నీ మెదడులో ఉండాలి. ఆ విభజన, ఆ డిస్క్రిమినేషన్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఒకటి, మీరు ఎంతటి వాళ్ళైనా బాహ్యంగా మీ అకాడమిక్ స్టేటస్ ఎలా ఉన్నా, మీ సోషల్ స్టేటస్ ఎలా ఉన్నా, దాంతో ఏం ప్రాధాన్యం పొందకుండా దేహ ప్రారంభాన్ని బట్టి వస్తుంది. ఒకటి, మనం నిజం కాని దానితో ఈ నిజాన్ని తీసుకెళ్లి తాదాప్యం చెందుతంటే, అంటే ఏదైతే ఆత్మ కాదో, ఆత్మ కాని దానితో ఈ ఆత్మ కాని దానితో మనం తాదాప్యం పొందుతూ ఉంటాం అనుకోండి. ఆత్మ కాని దాన్ని మనం అనుకుంటాం, మనం ఏది కాదో మనం అది అవుననుకుంటా ఉంటాం అనుకోండి. అంతకాలం పునర్జన్మలు తప్పు, దుఃఖం తప్పదు, టెన్షన్ తప్పదు, దుఃఖం వేదన తప్పదు, అన్నీ తప్పవు, అన్నీ వచ్చేస్తాయి. ఏది నీకు సారీ వస్తుంది, టెన్షన్ వస్తుంది, డెత్ వస్తుంది, నీకు మార్టాలిటీ తప్పదు, అన్నీ వస్తూ ఉంటాయి. నువ్వు కాని దానితో నువ్వు తాదాప్యం పొంది ఎంతకాలం పొందుతావు అంతవరకు అని డెత్ అన్నీ వచ్చేస్తాయి. అన్ని గమనంతో సహజం అని నేచరే చేసుకుపోతుంది. దీనికి ఇష్టాలకు సంబంధం లేదు. ఎంత ఈ గొడవలన్నీ ప్రకృతి చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత మీరు ఇంకోటి నేర్చుకోవాలి. మనకి దుఃఖం వచ్చిందనుకోండి, మీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకోండి, అది ఎవరికి వస్తుంది దుఃఖం? అది మైండ్కి, మనసుకు. దేహానికి దుఃఖం రాదు, మనసుకు వస్తుంది. దేహానికి దుఃఖం రాదు, మనసుకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం వచ్చినప్పుడు మీరు కుంగిపోతున్నారనుకోండి, వరదలు లెక్కల్లో ఈ లెక్క దిగలేరు. అంటే మీరు కానిదంతో తాదాత్యం పొందటం వల్ల దుఃఖం వస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కాని దాంతో తాదాక్ష్యం పొందటం వల్ల దుఃఖం వస్తుంది. దుఃఖానికి అది కూడా తరంతే, దుఃఖం కూడా నిజం కాదు, దుఃఖం కూడా తరం కాదు. మీరు దుఃఖం వచ్చినప్పుడు ఏమవుతుందంటే కుంగిపోతా ఉంటారు, మీ ముఖాలు చిన్న అయిపోతాయి, చాలా కుంగిపోతారు. అలాగే కొంతమంది సంతోషం వచ్చినప్పుడు ఎగిరెగిరి పడతా ఉంటారు. ఆ సిగరెట్లు గాల్చుకుంటే అది పొగ కూడా మన మీద వచ్చేలాగా ఊస్తాం, ఆడికి అయితే బాగా సంతోషం వస్తుంది. వాళ్ళు అనుకుని పనులు అయిపోయినాయి అనుకోండి, ఆ టైంకి అది సిగరెట్ కాలుస్తాను, మనం వెళ్ళి కూర్చుంటే పొగ మన మీద ఇడిచి పెడతా ఉంటారు. మీకు అర్థమవుతుంది అంటే ఏదో పొంగుతూ ఉంటారు. అది పొంగుతూ ఉంటే మీకు ఏదైనా దుఃఖం వస్తే దాంతో తాదార్థ్యం పొందితే దుఃఖం మీరు కాదు. మీకు ఎప్పుడైనా సంతోషం వస్తుంది అనుకో అది మీరు కాదు, సంతోషం మీరు. మీరు భాగంగా మీరు ఎందుకు పొందు ఏమైనా అయితే అది అవుతాయి. ఇవన్నీ ప్రకృతిలో భాగాలు. మీ సంతోషంతో కూడా మీరు తాదార్థ్యం పొందుతున్నారనుకోండి, ఎంత ప్రయత్నం చేసినా ఎంత సాధన చేసినా మీరు బుర్రైన ఇళ్ళలోకి మీరు ప్రవేశించలేరు. ఉదయాన్ముఖంగా మీ మనస్సు ప్రయాణం చేయదు, చేయదు, కోటి జన్మల తర్వాత కూడా చేయదు. బాహ్య పరిస్థితిని బట్టి ఎటువంటి అటు ఉరిగిపోతుంటే లోపల తోకను పెంచుకోకుండా ఏ గాలి వేస్తుంటే ఆకులు ఏ విధంగా అయితే కదులుతూ ఉంటాయో, సంతోషం వచ్చినప్పుడు ఒక రకంగా ఉండి, దుఃఖం వచ్చినప్పుడు ఒక రకంగా ఉండి, ఎమోషన్ వచ్చినప్పుడు ఒక రకంగా ఉండి, డిప్రెషన్ వచ్చినప్పుడు ఒక రకంగా ఉండి, రకరకాలుగా రోజుకి రకరకాలుగా ఉంటే మీ బ్రెయిన్లో కనుక మీకు బ్యాలెన్స్ లేకపోతే మీరు సంతోషం వస్తే ఇముడ్చుకోవాలి, దుఃఖం వస్తే తట్టుకోవాలి, సంతోషం వస్తే ఇముడ్చుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా ఐశ్వర్యం వచ్చిందనుకోండి, మీ దేహ ప్రవర్తనని బట్టి ఐశ్వర్యం వచ్చిందనుకోండి, మీరు ఐశ్వర్యం కాదు, మీరుండగా ఐశ్వర్యమైనా పోతుంది, ఐశ్వర్యం ఉండగా మీరైనా పోతారు. ఏమి లేదు, పాపము పాపము అంటే ఏమి లేదు. భగవద్ అనుభవం పొందటానికి భగవంతుని పొందటానికి ఏదైతే మనకు అడ్డొస్తుందో, భగవంతుని పొందటానికి ఏదైతే మనకు అడ్డొస్తుందో, ఏదైతే మనం భగవంతుడికి దూరం చేస్తాడో ఆనాటికి ఆనాటికి అదే పాపం. అంతకంటే పాపం అంటే ఒక ఆంగ్ల కవి చెప్తాడు, దేర్ ఇస్ నథింగ్ ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. పాపం పాపం అంటే లేదు, లోపల ఏదిగా ఉన్నారు. ఆత్మ అంటే చైతన్యం అంటే ఎవరు అనుకోకుండా అది మీరే, మీ నిజమైన ఇల్లు అది, అది పరాయి ఇల్లు కాదు, అది నేను నిజమైన ఇల్లు. మనం ఆ సొంత మన సొంత ఇంటికి మనం ఇల్లు వరకు ఈ కొంపల్లో తిరుగుతూ ఉండవలసిందే, శరీరం అనే కొంపల్లో తిరుగుతూ ఉండవలసిందే, అద్దె కొంపల్లో తిరుగుతూ ఉండవలసిందే. ఇప్పుడు మన శరీరానికి రోగాలు ఎందుకు వస్తాయంటే శరీరంలో ఉంటున్నాం కదా. అది మనం ఏదైనా రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం అనుకోండి, ప్రతి నెల రెంట్ ఇవ్వాలి. అదే మీ శరీరంలో మనం ఉంటున్నాం కాబట్టి దీనికి రోగాలు వస్తూ ఉంటాయి, ఆ రోగాలకు మళ్ళీ పేమెంట్. మనకు శరీరంలో ఉంటున్నాం, మన అద్దీంట్లో ఉన్నప్పుడు అద్దె కట్టారు కదా, శరీరంలో ఉంటున్నాం కాబట్టి దీనికి ఏదో రోగం వస్తూ ఉంటుంది. ఆ రోగాలు ఏంటంటే మన అద్దె కట్టడం లాంటి మీ శరీరానికి. మనం ఏ కోరికలు కోరుకుంటాం, మళ్ళీ హుండీలో పచ్చికలు డబ్బులు వేస్తాం, మన రోగాలకు కూడా మన కోరికలే కారణం. మన రోగాలకి ఎవరో కారణం కాదు, మన కోరికలే కారణం. మన రోగాలకి మన కోరికలే కారణం, మన అశాంతి కారణం. కొంతమందికి అశాంతి వస్తామనుకోండి దాన్ని పరిష్కారం చేసుకోవాలి, ఎందుకు అశాంతి వస్తాను. అందుకని ఎస్కేపిజం కొంతమంది భయం చేసేస్తారు, గట్టిగా అశాంతి వచ్చేసిన 10 నిమిషాలకి ఆకల బొబ్బలు చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక అశాంతి అలాగ ఉంటుంది. అది డైవర్షన్. అది మీరు భజన చేయొచ్చు, భజన కూడా ప్రాణాయామంతో సమానం కాదంటలేదు, అది కాదు అసలు. ఆ సమస్య అశాంతి ఎందుకు వస్తుంది, రూట్ కాదు మీరు తెలుసుకుని దాన్ని కట్ చేయాలి. మీరు భజన చేస్తారనుకోండి మంచి, ఇవన్నీ టెంపరీ, తాత్కాలికంగా మీకు ఉపయోగపడతాయి పరిష్కార మార్గాలు. అది సినిమాకి వెళ్ళిపోతారు కొంతమంది భక్తులు కాదనుకోండి, టెన్షన్గా ఉన్నారనుకోండి సినిమాకి వెళ్ళిపోతారు, గంట సేపు కూర్చుంటారు, మరి ఇంటికి వచ్చాక టెన్షన్ మామూలుగా నేను ఉన్నాను వచ్చేస్తుంది స్ప్రింగ్ మంచం లాగా. కానీ అన్నీ కూడా అసత్యాన్ని తాత్కాలికమైన పరిష్కార మార్గాలు. అసలు పెర్మనెంట్గా నువ్వు ఆలోచించుకో, నీకు అశాంతి వస్తుంది ఎందుకు వస్తుంది, దీనికి కారణం ఏంటి, మన దేనితో తాదాక్ష్యం వల్ల మనకి ఇది వస్తుంది అని. తర్వాత ఇంకోటి, మన పెద్దలు ఏం చెప్పారంటే దయగల హృదయమే భగవాన్ నిలయం అని పెద్దలు చెప్పారు. దయగల హృదయమే భగవాన్ నిలయం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వారు ఇవన్నీ పుస్తకాల్లో చదవటానికి బాగుంటాయి, ఇవన్నీ కూడా పుస్తకాల్లో చదవటానికి బాగానే ఉంటాయి, కానీ మీకు దయ మంచిదే. మీ దయ భగవద్ అనుభవం పొందటానికి మీ దయ అడ్డుగా రాకూడదు. మీకు దయ అనేది ఒక గుణం, దయ అనేది ఒక గుణమే కానీ చైతన్యం కాదు. మీకు దయ మంచిదే, అయితే మీ దయ మిమ్మల్ని పాడు చేయకూడదు, మీ దయ మిమ్మల్ని పాడు చేయకూడదు. దయ మనకి గమ్యం కాదు, దయ మంచిదే. ఇట్ ద గుడ్ క్వాలిటీ, ఇట్ ద గ్రేట్ క్వాలిటీ, అది మంచిదే. అయితే అది మన డెస్టినేషన్ కాదు. అంటే మీ దయ మిమ్మల్ని చంపేయకూడదు, మీ కంపాషన్ మిమ్మల్ని కింది చేయకూడదు. ఆధ్యాత్మికం కానీ మీ దయ మీకు అడ్డు రాకూడదు, మా దయ మంచిదే. కానీ దయ కంటే కూడా చైతన్యం గొప్పదని మాట మీరు మర్చిపోకండి. మీ దయ మిమ్మల్ని చంపేయకూడదు. మాకు దయ ఉందని మీరు పాడవకూడదు. మన అవసరం లేని చూడు, దయ చూపిస్తే వాళ్ళని పాడు చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు రమణ జయంతి విషయం మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. రమణ జయంతి గురించి నాలుగు మాటలు చెప్తాం. రమణాచార్యుడు వాళ్ళు కారణ జన్ములు అంటారు. వాళ్ళు అవతార పురుషులని కారణ జన్ములని అంటారు. అయినా తమిళనాడులో, తమిళనాడు రాష్ట్రంలో మదురాయి అనే పట్టణానికి సమీపంలో తిరుచివిల్లి అనే గ్రామంలో ఆయన శరీరాన్ని తీసుకున్నారు. పుట్టిక లేని వస్తూ ఒక శరీరాన్ని తీసుకుంది. ఎందుకంటే వాడికి ఆడి శరీరంతో రాడికి పనులేదు టీచింగ్ కోసం. సరే వాడి శరీరంతో వాడికి పని ఇవ్వలేదు, వాడి శరీరంతో వాడికి ఏం పనిలేదు. ఆ శరీరం ఏదో చేయాలనుకుంటాడు, ఏ శరీరం చేసినా అది వాడి శరీరంతో ఆ పని చేయాలనుకోడు. మనం పాడైపోవటానికి వ్యక్తి భావన కారణం. భగవంతుడికి ఏ విషయమైతే భగవంతుడి దగ్గర నుంచి మనల్ని సెపరేట్ చేస్తాడో, ఏదిగా మనం ఉన్నా అందులోంచి ఏదైతే సెపరేట్ చేస్తాడో అదే పాపం, అదే మూల పాపం. మనం ఏదిగా ఉన్నామో దాంతో ఏ కారణం వల్ల మనం ఏరి పడిపోతున్నాం అదే పాపం. పాపం అంటే అది తిరుచిళ్ళి శివక్షేత్రం, మదురై శివక్షేత్రం, అరుణాచలం శివక్షేత్రం. బ్రహ్మముకు రెండు ముఖాలు ఉన్నాయి. అంటే బ్రహ్మము ఫారం లెస్తుంది, నేమ్ లెస్తు, యాక్షన్ లెస్. కానీ ఒక రూపం లేని దాన్ని, ఒక నామం లేని దాన్ని మనం ఊహించలేము. అంటే బ్రహ్మమే, బ్రహ్మం పట్లే మనం దేవతా బుద్ధి కల్పించి విష్ణువు అని, శివుడని, కుమారస్వామి అని ఏదో ఏదో రూపంగా ఆరాధిస్తున్నాం. బ్రహ్మమునే, బ్రహ్మం పట్ల ఏదో ఒక రూపాన్ని ఆరోచించి బ్రహ్మమునే విష్ణువు అంటున్నాం, బ్రహ్మమునే శివుడు అంటున్నాం. అంటే బ్రహ్మం పట్ల బ్రహ్మం దేవతా బుద్ధి ఆరోపించి ఆ దేవతకు రూపం కల్పించి, ఆ దేవతను నామం కల్పించి దేవతను ఆరాధిస్తున్నాం. కానీ దేవత ద్వారా మనం పొందేది బ్రహ్మమును మనల్ని మనమే పొందుతున్నాం. తిరుచిలో ఆయన శరీరం తీసుకున్నది తిరుచీలే. ఆయన ఏదో 10th క్లాస్ వరకు హై స్కూల్లో చదువుకున్నారు, అది మదురై పట్నం. ఆయన పొందవలసింది ఏదో అరుణాచలం వచ్చాను, ఏం పొందలేదు. నేను పొందవలసింది ఏదో అక్కడే పొందాను, అరుణాచలం వచ్చి నేను కొత్తగా పొందింది అంటూ ఏమీ లేదు. నేను పొందవలసింది ఏదో నేను అక్కడే పొందాను, నేను అరుణాచలం వచ్చి కొత్తగా నేను పొందింది ఏమీ లేదను. ఆయనకి 10th క్లాస్ చదువుతుంటే ఆయనకి మరణారంభం కలుగుతుంది, దానికి రీజన్ లేదు. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ అబౌవ్, ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఆల్ మైటీ. దానికి రీజన్ ఏమి లేదు. ఆయన ఉపనిషత్తులు శ్రవణం చేయలేదు, సాధన లేదు. అలా బ్రహ్మం అనేది ఒక పదార్థం, ఒక బ్రహ్మం అనే పదార్థం, బ్రహ్మం అనేది ఒక వస్తువు ఉంది, ఒక సద్వస్తువు ఉంది, ఒక సత్య వస్తువు ఉంది అని కనీసం శ్రవణం చేయలేదు, మననం చేయలేదు, దాన్ని తెలుసుకోవాలని డిజైర్ లేదు. మీరందరూ మనం అందరం ఏమనుకుంటామంటే కోరిక లేకపోతే ఆ పని అవదే మనకుంటాం, కోరిక లేకపోతే మన పని అవదే మనకుంటాం. కోరిక లేకపోయినా మనకు యోగ్యత ఉంటే, అర్హత ఉంటే ఈశ్వరుడు తీసుకొచ్చి మనకు ప్రసాదిస్తాడు. మన అర్హతను బట్టి, యోగ్యతను బట్టి మనకేదో వస్తుంది, కానీ వచ్చేది డిజైర్ని బట్టి ఇది రాదు. యూ ఓన్లీ గెట్ వాట్ యు డిజైర్. మనకు యోగ్యత లేదనుకోండి, అర్హత లేదనుకోండి, లోపల తోకం లేదనుకోండి, ఆ బ్యాల బ్రెయిన్లో బ్యాలెన్స్ లేదనుకోండి, ఊరికే కోరికలు కోరుకుంటున్నాం అనుకోండి, ఏమి రాదు. చివరికి వచ్చేది దుమ్ము. భగవంతుడు నీ మానసిక స్థాయి ఏదో చూస్తాడు, నీ కోరిక కాదు చూసేది. ఆయనకి మరణానుభవం కలిగింది. ఆ మరణానుభవం ఎందుకు కలిగిందో దేవరహస్యం. ఎవరు బాహ్యంగా మనం ఏం చెప్పలేము, చాలా విషయాలకి బాహ్య కారణాలు చెప్పలేము. భగవంతుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు మీ ఔటర్ లైఫ్ చూడడు, ఇన్నర్ లైఫ్ చూస్తాడు. మీ బాహ్య జీవితాన్ని చూసి, మీ బాహ్య జీవితాన్ని చూసి మోసపోయేటంత అమాయకుడు కాదు దేవుడు. మనకంటే వివేకవంతుడు, మనకంటే తెలివి గలవాడు, మనకంటే బుద్ధి సూక్ష్మత గలవాడు, ఆయన సర్వజ్ఞుడు. అంతటా అన్ని తెలిసిన వాడే కాదు, అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. అంతేకాదు ఈ సమస్త సృష్టి ఈ లోకమే కాదు, ఇతర లోకాలు కూడా భగవంతుడి కల్పించబడ్డ లోకాలే. భగవంతుడు నిజం, కానీ ఆయన కల్పించిన లోకాలు మాత్రం నిజం కాదు. మనం ఏం చేస్తున్నామంటే ఆయన కల్పించి నీ కోరుకుంటున్నాం, ఆయన వదిలేస్తున్నాం. దురదృష్టంది, భగవంతుని వదిలేస్తున్నాం, ఆయన కల్పించిన విషయాలు కోరుకుంటున్నాం. కల్పించం అంత మాయ, ఏదైతే లేదో దాన్ని మాయ అంటారు. ఆయనకి 16 సంవత్సరంలో మరణానుభవం కలిగింది. ఆ మరణానుభవం ద్వారా సరసరిగా మనం ఏమనుకుంటామంటే దేహం చనిపోయినప్పుడు మనం ఉండం అనుకుంటాం. మన అందరికీ చావు అంటే ఇష్టం ఉండదు, చావు అంటే భయం. మనకి అభయస్థితి ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు అభయస్థితి రాదు. మోక్షం పొందే వరకు, నిర్వాణ స్థితిని పొందే వరకు, అమృతానుభవం పొందే వరకు ఏదో రూపంలో ప్రతి జీవుణ్ణి భయం వెంటాడుతూ ఉంటుంది. అధికారంలో ఉన్నది మరీ భయం, ఈ పదవి ఎప్పుడు పోతున్నామా ఎప్పుడు పోతున్నామా. అధికారంలో ఉన్నవాడు సుఖంగా ఉన్నాడు అనుకుంటాం, వాడు రేపే కుర్చీ పోవచ్చు వాడికి, వాడికి మరింత భయం. వాడికి ఏమో పరిస్థితి ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం, ఏ రోజు నీకు ఎలా ఉంటుందో. అదే రామాయణంలో చెప్పాడు, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. సామ్రాజ్యాలే పోతాయి కాల ప్రవాహంలో. శరీరం మరణించాక మనం ఉండమనుకుంటాం, ఉంటాం, ఉండమనుకునేది ఒక తలంపు. నేను నేను అనుకుంటాం మనం, అందరూ నేను నేను అంటాం. ఆ నేను అనేది కూడా ఒక తలంపు. మనం నేను నేను అంటాం, అది నిజం కాదు, అదొక తలంపు. మన మనస్సే నేను నేనని చెబుతుంది, శరీరం చెప్పదు. శరీరం నేనని చెప్పదు, మన మనస్సే నేనని చెబుతుంది. అది కూడా ఒక తలంపే. అన్నీ తలంపులే. మరణం ఒక తలంపు, జీవితం ఒక తలంపు, పెళ్లి ఒక తలంపు, పేరంతం ఒక తలంపు, బారసాల ఒక తలంపు, రోగం ఒక తలంపు, మీ అదృష్టం ఒక తలంపు, మీ దురదృష్టం ఒక తలంపు. ఎక్సెప్ట్ ట్రూ, ఎక్సెప్ట్ భ్రమ, ఎక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఇస్ థాట్, ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ద మైండ్. మీకు ఏమైనా రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అది తలంపులే. ఒకవేళ దురదృష్టం వెంటాడుతుంది అనుకోండి, అది నిజం కాదు, తలంపే. అన్ని తలంపులే. మీకు ఏదైనా స్టేటస్ ఉందనుకోండి, అది తలంపే. మరణం కూడా తలంపు, మరణం కూడా నిజం కాదు. శరీరం మరణిస్తుంది అనుకోండి, ఆ శరీరం యొక్క మరణం అహంకారికి, అహంకారికి, అహంభావికి నిజం వలే కనిపిస్తుంది అని భగవద్గీతలో చెప్పారు. నిజం కాదు, నిజం వలే కనిపిస్తుంది. ఒక దొంగను చూస్తే సడన్గా చీకట్లో మనిషి అనుకోవచ్చు మనం, అది దొంగే. కానీ మన మనిషి కింద అది కనిపించవచ్చు. అలాగే మీ శరీరం యొక్క మరణం కూడా నిజం కాదు, నీ శరీరం యొక్క మరణం కూడా నిజం కాదు. కానీ నీ అహంకారికి, నీ అహంకారానికి, నీ అహంభావనకి, నీ వ్యక్తి భావనకి, నీ బాడీ బోల్డ్ అయికి, నీ ఫాల్స్ అయికి, నీకు నిజం కానిది నిజం వలే కనిపిస్తుంది. ఇంక్లూడింగ్ యువర్ బాడీస్ డెత్ ఆల్సో, మనకు మరణం అంటే అన్నిటికంటే ఎందుకు భయం ఏంటంటే, చనిపోయిన తర్వాత మనం అందరం ఉంటాం, అది అలా కంటిన్యూ అయిపోతాం, ఉంటాం మనం అందరం ఉంటాం. కానీ ఉండమని మనం తలంపు ఉంది, మనకు ఉండము అనే తలంపు ఉంది, అంటే భయం పట్టుకుంటుంది. ఉంటాం కానీ ఉండము, మరణానంతరం మనం ఉండము అనే తలంపు ఉంటుంది మనకి. ఆ తలంపులో మనకు భయం కలుగుతుంది. మరణించిన తర్వాత కూడా ఉంటాం. అయితే ఇక్కడ రమణ మహర్షి గారికి జరిగింది ఏంటంటే, ఆయనకి ఏదో తెలియదు, ఆయన ఏదో సాధన చేయటం లేదు, వారికి మౌనంగా కూర్చున్నాడు. ఏదో ఈశ్వరుడు అనుగ్రహించాడు, ఈశ్వరుడు ఆయన స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఈశ్వరుడు అదే చెప్పారు, ఇది జిగ్గిప్తం ఈశ్వర, ఇది జిగ్గిప్తం ఆల్మైటీ. అందుకనే సాధన ఫలం కాదు అది. ఏదో అలాగా అప్పటి వరకు ఆ శరీరం అలా 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 నడిచింది, ఈ భూమి మీద తిరిగాడింది. తర్వాత టెంపుల్ ఆ బాడీని టెంపుల్ చేయాలనుకున్నాడు ఈశ్వరుడు. ఆ బాడీని టెంపుల్ చేయాలనుకుని మరణ అనుభవించి మీద పడింది. ఏంటి శరీరం శ్రమ అయిపోతుంది, ముక్కులో గాలి ఆగిపోతుంది, శరీరం కట్టిలాగా అయిపోతుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి, శరీరం చనిపోతుంది. శరీరం చనిపోయింది. ఈ చనిపోయిన తర్వాత శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో కాయ చేస్తారు. కాయిస్తే బూడిద అవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది. శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా, శరీరంతో పాటు నేను వెళ్ళిపోవాలి కదా. శరీరం చనిపోయింది, ఈ శరీరం కట్టయిపోయింది, ఈ శరీరం చనిపోయింది, నేను ఉన్నానేంటి? మరి శరీరం పోయినప్పుడు నేను పోవాలి కదా, శరీరం పోయినా నేను ఉన్నానంటే ఒక అమృతానుభవం కలిగింది. దాన్ని హీ బికమ్ ఇమ్మోర్టల్, మరణాన్ని జయించి అమృతానుభవం. కొన్ని క్షణాలు ఇదంతా జరిగిపోవచ్చు. శరీరం మరణించినప్పుడు నేను మరణిస్తున్నాను అనుకున్నాడు ప్రతి వాడు మార్తలు. అంటే వాడి శరీరం అది ఇది ఊరికే నోటి మాటలు కాదు, ఊరికే ఇమాజినేషన్ కాదు, ఇది ఫిక్షన్ కాదు, ఊరికే పోయి మరి బాడీ పోయినప్పుడు నేను పోవాలి కదా. బాడీ డెడ్ అయిపోయింది, బాడీ డెడ్ అయిపోయినప్పుడు నేను మరి నేను ఉన్నానేంటి? ఈ బాడీకి నాకు, ఈ బాడీకి నాకు ఏమి ఏమి సంబంధం లేదే, ఏమి సపరేట్గా ఉన్నానే. ఇసుమంతయు కొంచెం కూడా చింతాకంత కూడా సంబంధం లేకుండా ఉన్నానే ఈ శరీరానికి నాకుని అని ఒక బాడీతో, ఒక దేహంతో, మనస్సుతోటి, ఇంద్రియాలతోటి, లోకంతో ఏమీ అనుబంధం లేకుండా నేను ఉన్నాను అనేటువంటి అనుభవం కలిగింది. దేహం మరణించిన నేను ఉన్నాను, అయం గతయాం, నేను ఉన్నాను అనేటువంటి అనుభవం కలిగింది. ఈ విక్రమ్ నీ మోర్తలు అప్పుడు అమృత అనుభవం కలిగింది. అంటే డెత్ల స్పిరిట్, ఆయన హృదయంలోనే ఉన్న డెత్ల స్పిరిట్, ఆయన హృదయంలో ఉన్న ఆ డెత్ల పానిక వ్యక్తమైంది, నేనిక వ్యక్తమైంది. భగవంతుడు మనకి వ్యక్తమైనప్పుడు జ్ఞానికి వైకుంఠంలో ఉన్న దేవుడిలాగో, కైలాసంలో ఉన్న దేవుడిలాగే వ్యక్తం అవుడు. తన నిజమైన నేనిగా వ్యక్తం అవుతాడు, తన స్వరూపంగా వ్యక్తం అవుతాడు, తనకు భిన్నం, తనకు భేదం లేకుండా అభేదంగా వ్యక్తం అవుతాడు. ఊరికి నిజమైన నేను అంటే ఈశ్వరుడు అంటే నీ హృదయంలో నిజమైన నేనే ఈశ్వరుడు. వాడు ఎలా వ్యక్తం అవుతాడంటే నీ స్వరూపంగానే వ్యక్తం అవుతాడు. ఆ అమృతానుభవం, అదే ఆ చావు లేని పదార్థం, ఆ సత్పదార్థం, ఆ బ్రహ్మము, రూపరహితమైంది, నామరహితమైంది, అది అది క్రియలకన్నిటికీ అతీతమైంది, యాక్షన్కి అతీతం. ఇట్ ఇస్ అబౌ యాక్షన్, ఇట్ ఇస్ అబౌ నేమ్ అండ్ ఫారం. అది లేదంటే ఉంది, అది ఉందంటే ఉంది, అది అది ఎలాగో ఉంది, ఏదో ఉంది ఉందనుకోవడం. ఆ ఉన్నది ఏదో దానికి స్వరూపంగా వ్యక్తమైంది. మరణానుభవం ద్వారా, మరణానుభవం పొందటం ద్వారా, మరణానుభవం ద్వారా ఈశ్వరుడు అనకు అమృతానుభవం కలిగించాడు వాడే రమణ రేష్. తర్వాత మీకు ఏదైనా ఒక స్టేటస్ ఉందనుకోండి, స్పిరిచువల్ స్టేటస్, మరి అంత అమృతానుభవం పొందాడే వాడిని బూట్లు పెట్టిస్తేలాగా. అడు నేను టీచ్ చేయాలి, నేను టీచ్ చేయకూడదు, ఈ పని చేయాలి, ఆ పని చేయకూడదు అనుకోండి, దేవ లక్షణాలు. ఆ అమృతానుభవం పొందిన వాడిని అక్కడ ఇంట్లో కూర్చోబెట్టేస్తాడా, గద్దెలో కూర్చోబెట్టేస్తాడగా. అప్పుడు అరుణాచలేశ్వరుడు టీచింగ్ కోసం అరుణాచలం తీసుకొచ్చాడు. పొందిందంతా అక్కడే పొందాడు. పొందింది ఎక్కడ పొందాడు? మధురైలోనే పొందాడు. కానీ టీచింగ్ కోసం అరుణాచలం తీసుకొచ్చాడు. అరుణాచలం, అరుణాచలానికి ఆయనకి జనక భావన, అంటే తండ్రికి బిడ్డకి ఎటువంటి భావన ఉంటుందో అరుణాచలేశ్వరుడు పట్ల ఆయనకి జనక భావన. ఓ తండ్రి, నీ ఆజ్ఞ అనుసరించి వచ్చాను. ఓ తండ్రి, నువ్వు రమ్మని, నాయంత నేను రాలేదు, నీ ఆజ్ఞ అనుసరించి వచ్చాను, నువ్వు రమ్మంటే వచ్చాను. తను తన నివేదన చేసుకున్నాడు అరుణాచలేశ్వరుడికి. అరుణాచలం వచ్చి నాయంత నేను రాలేదు, వెళ్ళాలా మానాలా, వెళ్ళాలా మానాలా, నువ్వు స్టవులు పడి రాలేదు. అలా స్టవులు పడేవాడు లోపల లేడు. రమణ మహర్షి గారు చిన్ననాటి స్నేహితుడు ఒకడు అడిగాడు, నువ్వు నాకు బాగా స్నేహితుడు, అరుణాచలం పారిపోయి వెళ్ళినప్పుడు నాకు చిన్న మాట కూడా చెప్పలేదు అంట. అరుణాచలం పారిపోతాను నాకు తెలిసి ఏంటన్నాడు. నీకు చెప్తాను నాకు తెలుసా, ఉడికే అనుకున్నాడు అరుణాచలం. ఎక్కడికి వెళ్ళిన మరణ అనుభవం వచ్చింది, ఈశ్వరుడు అందరి హృదయాల్లో ఉన్నాడు. మిమ్మల్ని ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని నింద చేసేవాడు ఈశ్వరుడు, స్తోత్రం చేసేవాడు ఈశ్వరుడు. మిమ్మల్ని ఒకటి, కొంతమంది మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు, కొంతమంది స్తోత్రం చేస్తూ ఉంటారు. ఏమిటి మీరు ఇదంతా ఏమిటనుకుంటున్నారు? మీ బ్రెయిన్లో ఎంత తూకం ఉందో మీకు సమబుద్ధి కలగజేయటం కోసం, అంటే మిత్రుల పట్ల శత్రువుల పట్ల సమాన భావం కలగజేయటం కోసం, మీ మనస్సు బాహ్యముఖంగా వెళ్లకుండా చూడటం కోసం మీకు ఎంత శక్తి ఉందో కొంతమంది చేత స్తోత్రం చేస్తాడు, కొంతమంది నిందింపజేస్తూ ఉంటాడు. ఇదంతా స్పిరిచువల్ స్టేటస్, స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి ఈశ్వరుడు ఆడే ఆటని మీకు తెలిస్తే మీరు క్వైట్గా ఉండగలరు, కూల్గా ఉండగలరు. ఆ సుబ్బయ్య ఎవడు మిమ్మల్ని నిందించడానికి, పుల్ల ఎవడు మిమ్మల్ని స్తోత్రం చేయడానికి? దట్ ఈజ్ ఈశ్వర. పేరు జలపగనే పట్టి లాగితివి అరుణాచలమని స్మరించాను. అరుణాచలమని అయస్కాంతం ఏ విధంగా అయితే ఇనుమును ఆకర్షిస్తుందో నీ పేరు స్మరించాను, నీ ఆకర్షణలో పడ్డాను, నీ ఆకర్షణలో పడ్డాను. నన్ను ఏదో ఉద్ధరిస్తావు, ఇక్కడికి వచ్చాను, నన్ను నాకు కాకుండా చేసేసావు అరుణాచలేశ్వరుడు. ఏదైతే నేను అనుకుంటున్నా, ఆ నేను కాదని నాకు చూపించా, అక్కడికి వచ్చి నన్ను నాకు కాకుండా చేసేవారు అరుణాచలేశ్వరుడు. నా నోటిలో మన్నెను కొట్టావు, అంటే నా మనస్సును మూసేశావు. మనస్సు యొక్క లయ వేరు, మనస్సు యొక్క లయ వేరు, మనస్సు నాశనం వేరు. మనస్సు లయం ఎప్పుడు, మనస్సు లయం అయితే మళ్ళీ ఎప్పుడైనా ఉద్దర్మించే అవకాశం ఉంది. అణిగిన పాము వేరు, చనిపోయిన పాము వేరు. అణిగి చనిపోయిన పాము వల్ల ప్రమాదం లేదు, అణిగిన పాము వల్ల ప్రమాదం. మనస్సు లయం వేరు, మనో నాశనం వేరు. మనస్సు లయం అయిందన్నప్పుడు అప్పుడు కూడా మనకి జ్ఞానానికి జ్ఞాన దూరంలో నానిపిస్తుంది, అది నమ్మటానికి వీల్లేదు. మళ్ళీ మనస్సు ఏ టైంలోనే విజృంభించవచ్చు. మనస్సు యొక్క లయం వేరు, మనస్సు యొక్క నాశనం వేరు. ఒక 2 నిమిషాలు అరుణాచల శివ చేయండి. ఒక కొండ గురించి చెప్తున్నాను మీకు. మీరు జీవన్ముక్తులయ్యే అవకాశం ఉంది. అంటే శరీరం చనిపోయిన తర్వాత కాదు, శరీరం ఉండగానే మీకు ముక్తి సుఖం పొందొచ్చు. దాని కొండ గుర్తి ఏంటంటే మీరు ఉండగలిగితే. మనం వినటం ఎంత శ్రద్ధగా వింటామో ప్రాక్టీస్ చేయటం కూడా అంత శ్రద్ధగా ప్రాక్టీస్ చేయాలి. మనం ఇప్పుడులా ప్రాక్టీస్ చేసేవాడు దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తారు. నిన్న ఈ మధ్య 2 రోజుల కిందట నేను హైదరాబాద్ వచ్చాక ఒక హైకోర్టు అడ్వకేట్ గారు కనిపించారు. రాత్రి 2 దాకా మా లా బుక్స్ చదువుకుంటానని చెప్తారు. ఆయన అన్నారు, నాకు విషయ చింతన ఏంటంటే నా లా బుక్స్ చదువుకోవడంతో సరిపోతుంది అన్నారు. ఆయన కోర్టుల మీద సంపాదిస్తున్నారు సంవత్సరానికి. రియల్ ఎస్టేట్ అయితేనే హైకోర్టులో ప్రాక్టీస్ వాళ్ళనేవారు. ఆయనకి మున్సిపల్ లాస్ ఈ ల్యాండ్ పేచీలు, కార్పొరేషన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఈ పేచీలు అన్నీ బాగా తెలుసు ఆయనకి. ఏమైనా ఒక బేరం పరిష్కారం చేస్తే 25 లక్షలు 25 లక్షలు వస్తుంది, కోట్ల రూపాయలు ల్యాండ్. మాకు ఇతర చింతలు ఏముంటాయంటే మా లా బుక్ చదివిన గుడికి తెల్లారిపోతాను, మూడు అయిపోతాను, ఇతర చింతలు ఏముంటాయన్నారు. అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన లాని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు ఆయన కూడా గురువే మనకి. ఆయన ప్రకృతి మనిషి అవ్వచ్చు, అది వేరే విషయం. ఆయన లాని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడు, మనం మనకి విన్నటువంటి శాస్త్రాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఆయన అన్నారు, నాకు సినిమా చూడాలని కూడా ఉండదండి అన్నారు. అది టీవీ ఓపెన్ చేయాలని, టీవీ చూడాలని ఉండదు. అంటే చూడకూడదని కాదు, టైం లేదు, నా సబ్జెక్టే నాకు సరిపోతుంది. పగలంతా వెళ్ళి కోర్టులో కూర్చోవాలి, రాత్రిలో వచ్చి సబ్జెక్ట్ చూసుకోవాలి. ఇంకా నాకు విషయ చింతన ఏంటండి అన్నారు ఆయన. అంటే ఆయన కూడా నాకు గురి అనిపించింది. ఏంటి ఆయనకి విషయ చింతన లేదు, ఆయన ఆ లాని ప్రాక్టీస్ చేసుకోవటం, ఇంటికాడ లా చూసుకోవటం, నైట్స్ని అక్కడికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చెప్పటం. ఇప్పుడు ఇంతకు ఆయన చెప్పేది ఏంటంటే ఆ సబ్జెక్ట్ మీద నాకు డెడికేషన్ వల్ల మీద నాకు ఆ అవసరమైన చింతన, అవసరమైన విషయాలు నాకు రావటం లేదు, చింతనే రావటం లేదు నాకు. అయితే ఆయన లాని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, మన శాస్త్రాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆయనకి మనకు మోక్షం కావాలంటే ఆయన లాని ఏ విధంగా అయితే ఎంత కష్టపడి రాత్రి ఇది పగలని తెలియకుండా ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, మన శాస్త్రాన్ని భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి. మీరందరూ జీవన్ముక్తులయ్యే అవకాశం మీరు కొండ గుర్తుడు చెప్తున్నాను. అలా అదృష్టం లేకుండా బాహ్యంగా చూస్తే అదృష్టం లేకుండా దురదృష్టం లేకుండా మనిషి ఉండడు. అప్సైడ్ డౌన్స్ లేకుండా హ్యూమన్ లైఫ్లో, లైఫ్ స్పాన్లో అప్సైడ్ డౌన్స్ లేకుండా బరియర్ గ్రౌండ్కి వెళ్ళేదాగో ఒక్కలాగా ఉండదు. మీరు లియో టాల్స్టాయ్ తేరి వినే ఉంటారు, పెద్ద రచయిత, రష్యన్ రచయిత లియో టాల్స్టాయ్. 40 గదులను పెద్ద మేడలో పుట్టాడు ఆయన. రష్యాలో 40 రూమ్స్ ఆయన పుట్టిన మేడలో, అంటే అంత రిచ్ మ్యాన్. ఆయన చనిపోయినప్పుడు ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద దిక్కులేని చావు చనిపోయాడు. ఆయన గాంధీ గారికి కూడా ఆదర్శ రచయిత లియో టాల్స్టాయ్. అన్నాడు చిన్న, మీలో ఒక చిన్న బలహీనత మిగిలిపోయింది అనుకుని సాధారణ టాల్స్టాయ్ ఒకసారి చెప్పాడు, ఒక పెద్ద గడ్డి మీదని అంటించేయటానికి ఒక చిన్న స్పార్క్ చాలు, చిన్న అగ్గి నిప్పు రవ్వ చాలు, పెద్ద నిప్పు అక్కడే, నిప్పు రవ్వ చాలు పెద్ద గడ్డి మీదని అంటించేయటానికి. అలాగే ఒక చిన్న బలహీనత, బాగా చిన్న బలహీనత మీలో మిగిలిపోయింది అనుకోండి, అది చాలు మళ్ళీ మిమ్మల్ని ప్రకృతిలోకి తీసుకొచ్చేటానికి. మనిషి శరీరం చనిపోవడానికి 100 రోజులు అక్కర్లేదు, ఏదో రోగం చాలా శరీరం చనిపోయటానికి. అంటే మీరు జీవన్ముక్తుడయ్యే అవకాశం, సూర్యుడు ఉదయించే ముందు వెలుగు వస్తుంది, సూర్యుడు ఉదయించే ముందు దాన్ని అరుణోదయం అంటారు. అంటే పూర్తిగా వెలుగు రాదు, కొంచెం వెలుగు వచ్చే ముందు దాన్ని అరుణోదయం అంటారు. అలాగే మనం జీవన్ముక్తుడయ్యే స్థితి మనకి ఎప్పుడు వస్తుందంటే, మనిషి లైఫ్ ఎప్పుడు యూనిఫారంగా ఉండదు, మనిషి లైఫ్ ఎప్పుడు యూనిఫార్మ్గా ఉండదు. అప్స్ వస్తూ ఉంటాయి, డౌన్స్ వస్తూ ఉంటాయి, అనేక బాధలు, అనేక రకరకాల బాహ్యంగా కొన్ని బాధలు అనుభవించే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా సుఖాలు కూడా రావచ్చు. బాహ్యంగా చెప్తున్నాను, ఎక్స్టర్నల్ సైడ్గా అదే సుఖాలు రావచ్చు. బాహ్యంగా చూస్తే మీకు డిఫికల్టీస్, డిసప్పాయింట్మెంట్స్ వస్తూ ఉండొచ్చు, లోపల మీకు అశాంతి కారణాలు కూడా ఉండొచ్చు. లోపల మీకు ఏదైనా అశాంతి కారణాలు కూడా ఉండొచ్చు. బాహ్యంగా డిఫికల్టీస్, డిసప్పాయింట్మెంట్స్ ఉండొచ్చు, లోపల మీకు మీ ఇంట్లో కానీ మీ మనసు ద్వారా కానీ మీ డొమెస్టిక్ సర్కమ్స్టాన్సెస్, మీ డొమెస్టిక్ డిఫికల్టీస్ ఉండొచ్చు, డొమెస్టిక్ డిసప్పాయింట్మెంట్స్ ఉండొచ్చు, లేదా మీ ఇంట్లో పరిస్థితులు కొన్ని అశాంతి తీసుకొచ్చే పరిస్థితులు ఉండొచ్చు, మీరు కల్పించుకున్న అశాంతి కొంత ఉండొచ్చు. లోపల అశాంతి తీసుకొచ్చే కారణాలు ఉండొచ్చు, బాహ్యంగా కూడా మనం ఇబ్బందులు తీసుకొచ్చే కారణాలు ఉండొచ్చు. కానీ ఇవన్నీ బాహ్యంగా అలా ఉన్నా లోపల గాలివాన, బయట గాలివాన, బయట గాలివాన లోపల గాలివాన ఒకలా ఉన్నప్పటికీ, అలా ఉన్నప్పటికీ ఎవడైతే మీలోని శాంతి చెప్పి మీలోని శాంతిని, మీలోని మీ మనస్సులో ఉన్న నెమ్మదితనాన్ని, మీ మనస్సులో ఉన్న నేర్పుని, మీ మనస్సులో ఉన్న ఓర్పుని, జీవితంలో నేర్పు లేకుండా ఓర్పు లేకుండా భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ సక్సెస్ అవ్వలేము. నేర్పు ఎంత ముఖ్యమో జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఓర్పు కూడా అంతే ముఖ్యం, పేషెన్స్ ఎంత ముఖ్యమో స్కిల్ కూడా అంతే ముఖ్యం, టాలరెన్స్ ఎంత ముఖ్యమో స్కిల్ కూడా అంతే ముఖ్యం. అయితే మీకు బయట పరిస్థితులు సైకిల్లోను, లోపల పరిస్థితులు సైకిల్లోను ఇలా ఉన్నప్పటికీ మీరు సమాన బుద్ధితోటి, శాంత బుద్ధితోటి, శాంత చిత్తంతో ఒకవేళ మీరు ఉండగలుగుతున్నారనుకోండి, ఈ జన్మలో మీరు జీవనముక్తులు. ఈ జన్మలో రాబోయే జన్మలో కాదు, ఈ జన్మలోనే మీరు జీవనముక్తి కొండ గుర్తు కోసం చెప్తున్నారు. మీరు అలా ఉండగలిగితే బయట గాలివానా లోపల గాలివానా, బయట పోరు ఇంట్లో పోరు, ఈ రెండు పోరులు కాకుండా మీ మనసు కల్పించి మీ మనస్సు ఊహించుకుని తెచ్చుకునే పోరు ఒకటి ఉంటుంది. ఇన్ని పరిస్థితుల మధ్యలో మీరు శాంతిగా, శాంత చిత్తంతో ఓర్పుగా, కూల్గా, క్వైట్గా, నెమ్మదిగా, బ్యాలెన్స్డ్గా, తూకంగా మీరు ఉండగలిగితే, ఇప్పుడే మీరు హైదరాబాద్లో ఉండగానే మీ శరీరం చనిపోకముందే, మీ శరీరం హైదరాబాద్లో తిరుగాడుతున్నప్పుడే మీరు జీవన్ముక్తులు అవుతారు. అంటే జీవించుండగా నిప్తు సుఖం మీరు చేతికి అందుతుంది, ఆ జ్ఞాన గంగ మీ చేతికి అందుతుంది. ఇప్పుడే మీకు కొండ గుర్తు కోసం చెప్తున్నాను మీకు. ఇప్పుడు రమణ జీవితం ఇంకా అరుణాచలం ఇంకా తీసుకురాలేదేమో అండి. ఆయన మరణానుభవం కలిగింది, మరణానుభవం కలిగిన తర్వాత సరే వాళ్ళ అన్నగారు ఏమన్నారంటే నీకు ఆ ఇంట్రో మైండ్ ఎంట్రో వర్క్ అవుతాను దీనికి. మరణానుభవం కలిగిన వెంటనే మనిషికి చేపలను ఆగిపోయాయి. మరణానికి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మనసుకి చేపలు ఆగిపోయింది. అప్పుడు నీ మనసుని నిగ్రహించుకున్నారే అంటే దీర్ఘ మైండ్ కంట్రోల్, మనసు ఉంటే కదా నిగ్రహించుకోవటానికి. మన మనసు నిగ్రహించుకోవడానికి ధ్యానం చేస్తాం, జపం చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, ఇంకోటి ఏదో చేస్తాం, రూపాన్ని ఆరాధిస్తాం, పూజ చేస్తాం, జపం చేస్తాం, ఇవన్నీ ఎందుకు? మన మనసును కంట్రోల్లో పెట్టుకోవడానికి, మన సెన్సెస్ని కంట్రోల్ పెట్టుకోవడానికి, మన మనసును ప్యూరిఫై చేయడానికే జపము ధ్యానం ఇవన్నీ చేస్తాం. అని చెప్పి దేవుడు నా మైండ్ టు కంట్రోల్. మరణానుభవం కలిగిన తర్వాత నిగ్రహించుకోవడానికి నాకు మనస్సు నిగ్రహలేదు. ఇఫ్ ద సెల్ఫ్ ఇస్ రియలైజ్డ్, ఇఫ్ ద ట్రూత్ ఈజ్ రియలైజ్డ్, ఇఫ్ గాడ్ ఈజ్ రియలైజ్డ్, ఇఫ్ ఆల్మైటీ ఈజ్ రియలైజ్డ్, దేర్ ఇస్ ద మైండ్ టు కంట్రోల్. సరే అరుణాచలం రావాలని ఆయనకి లేదు. అలా అరుణాచలం పేరు అంతకుముందు విన్నారు, కానీ అరుణాచలం వెళ్ళాలనే ప్రయాణం అది వాడికి, వాళ్ళకి సంకల్పం ఏముండదు. సంకల్పం జ్ఞానికి సంకల్పం ఉండదు, వికల్పం ఉండదు, అది ఈశ్వరుడి చేతిలో ఉంటారు. వాళ్ళు ఈశ్వరు, వాళ్ళ బాడీ ఈశ్వరుడి చేతిలో, ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో జ్ఞాని యొక్క శరీరం కూడా ఈశ్వరుడి స్వాధీనంలో ఉంటుంది అంతే. వీడికి అలా ఆటోమేటిక్గా ఆ దివ్యరక్షణ అలా జరుగుతూ ఉంటుంది. వచ్చాక వీడికి ఏదో ఉపకారం చేయాలి, ఈయన ఉద్ధరించాలని అలా అనుకోరు. వాళ్ళ సమక్షాన్ని జరిగిపోతాయి నార్మల్గా, ఏమైనా ఉద్ధరించామని వాళ్ళు అనుకోరు. ఈ జ్ఞాని అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, కానీ జ్ఞానికి ఇతరులు లేరు. సరే మరణానుభవం కలిగింది, మనస్సు అంతర్దృష్టి వచ్చేసింది, అంతర్ముఖం కల్పించండి, పుస్తకం ఎదురుగా ఉండండి. ఈ పుస్తకం ఎదురుగుండా ఉన్నప్పటికీ ఆయనకు అంతర్దృష్టి కల్పించండి కల్పించండి. వాళ్ళ అన్నగారు ఒక అన్నాడు, అప్పటికే ఆయన గ్రాడ్యుయేషన్ చేశాడు, సబ్ రిజిస్టర్ ఆఫీసులో క్లార్క్ గా పనిచేస్తున్నాడు. అరుణ్ గారు ఎరే వెంకటరమణ, ఆయన పేరు వెంకటరమణ, ఎరే వెంకటరమణ నీ బోటి వాడికి చదువు చోటు పనే ఉంది, నువ్వు కళ్ళకు చూడటానికి మహాయోగిలాగా మహా ఋషిలాగా కనిపిస్తున్నావు, అంటే ఇంటికాడి పనే ఉంది, ఇంటికాడి నీకు చదువు చోటు పనే ఉంది, ఇంటికాడి పనే ఉంది, ఎక్కడికైనా పోరాదా అన్నాడు. రమణ మహర్షి అని కావ్యకండి గణపతి శాస్త్రి గారు పెట్టలేదు పేరు, ముందాడు అన్నయ్య పెట్టేశాడు. వాళ్ళ అన్నయ్య ఏమన్నారంటే కోపంగానే వచ్చాడు, ఎవరంటూ మహాయోగులుగా కనిపిస్తున్నావు, మహా ఋషులాగా కనిపిస్తున్నావు, నీకు ఇంటికాడి పనే ఉంది, ఎక్కడికైనా పోరాదా, నీలాంటి వాడికి ఇంటికాడి పనే ఉందన్నాడు. అంటే ఆయన శ్రద్ధగా చదువుకోవటం లేదని కోపంతో మాటలు, వాడు కోపంతో మాటలు నిజమైపోయింది. ఎక్కడికైనా పోరాదా అన్నాడు. అప్పుడు వాళ్ళకి ఇల్లు ఇడిచిపెట్టానికి ఎక్కడికి వెళ్ళాలండి. అప్పుడు ఎక్కడికైనా పోరాదంటున్నాడు, నిజమే అతను చెప్పింది రైతే, ఎక్కడికైనా పోవాలి, మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఒక డెస్టినేషన్ తెలియటం లేదు, ఒక గోల్ లేదు, ఎక్కడికి వెళ్ళాలి. ఆయనలోంచి మళ్ళీ తపన వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి, వీడి పొమ్మంటున్నాడు, ఇల్లు వీడికి పొమ్మంటున్నాడు, మరి ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోవాలి, మరి పిలిపి ఎక్కడి నుంచి వస్తుంది, మనకి కాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోవాలి, వాళ్ళలోనే వస్తాను, మదన మరించబడుతుంది లోపల, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. అరుణాచలేశ్వరుడు వాడితో ఎక్కడికైనా పొమ్మన, ఎక్కడికైనా పోరాదని అనిపించిన వాడు అరుణాచలేశ్వరుడు. అది అన్నగారి చేత మళ్ళీ ఈడి లోపల ఉండి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. అరుణాచలం, 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 ఎక్కడికి వెళతావు అరుణాచలం, ఎక్కడికి వెళతావు అరుణాచలం, అరుణాచలం. అది జన్మాంతర అనుభవం. ఎక్కడికి వెళ్తారా, నీ ఇంటికి నువ్వు వచ్చి అరుణాచలం. వచ్చాడు ఉడికి అరుణాచలం అని లోపల ప్రేరణ వచ్చింది, లోపల ప్రేరణ వచ్చింది. లేచాడు స్టేషన్కి వచ్చాడు, గంట లేటుగా వచ్చాడు స్టేషన్కి, ట్రైన్ కూడా గంట లేటుగా వచ్చింది. దిండివనం టికెట్ కొనుక్కున్నాడు, అంటే కొత్తగా వేశాడు విల్లుపురానికి, తర్వాత కాట్పాడికి, విల్లుపురానికి కాట్పాడికి అప్పుడు కొత్తగా లైన్ వేశారు మన నడుగవల నాటశాపురం లాగా. అంటే ఆ లైన్ లో అతనికి తిరువన్నమల రైల్వే స్టేషన్ ఆయనకి తిరిగి అప్పట్లో కాట్పాడి ఎక్కడ తిండివనం టికెట్ కొనుక్కున్నాడో రైల్లో కూర్చున్నాడు, అటు చూడు ఇటు చూడు ప్రకృతి నుంచి, ప్రకృతిని ఏం చేసేద్దాం, అక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడ గార్డెన్ ఉంది, ఇక్కడ పార్క్ ఉంది, ఎంజాయ్ చేయటానికి ఏమి లేదు, లోపల ఎంజాయ్ చేయటానికి ఎవరు లేదు. ఏది బోర్డు కొట్టేద్దాం, ఎక్కడికైనా ఏ బొంబాయి వెళ్ళి చూసేద్దాం అనుకునేవాడు ఎవరు లేడు అక్కడ. ఇక్కడ కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. అదే భగవద్గీతలో చెప్పాడు, నీ గురించి నువ్వు చింతించుకోకుండా సర్వకాల సర్వావస్థల్లో పరమేశ్వరుని కనుక నువ్వు చింతిస్తుంటే, సర్వేశ్వరుని కనుక నువ్వు చింతిస్తుంటే నీ యోగక్షేమాలు నేను చూస్తా అన్నాడు. ఈ మనకి మన బుద్ధి పాడు బుద్ధి మంది, మనం అనుకుని నిజం అనిపిస్తుంది, భగవంతుడు చెప్పిన మాట అబద్ధాలు అనిపిస్తుంది. ఇంకా మన బుద్ధే పాడు బుద్ధి, అసలు మన అహంకారం చెప్పింది నిజం అనిపిస్తుంది, ఈశ్వరు ఈశ్వరు ఉవాచ, భగవాన్ ఉవాచ, అది మటుకు అసత్యం కనిపిస్తుంది. ఏం చేత అసలు మన మనసు అసత్యం, మన మనసు అసత్యాన్ని నమ్మినంత తేలిక సత్యాన్ని నమ్మదు. ఏం చేత ఇదే అసత్యం యోగక్షేమాల్లో. ఇంకోటి రాక ఇప్పుడు మీకు ఏదైనా కోరికలు నెరవేరాలనుకోండి, అస్తమాన కోరికలు ధ్యానం చేస్తూ మానేసి ఈశ్వరుని స్మరిస్తే మీకు ఆ కోరికలు నెరవేరిపోతాయి. మీరు మీకు ఏదైనా కోరిక ఉందనుకోండి, ప్రకృతి గొడవలో మాట్లాడుతున్నాను అప్పుడు నేను, మీకు నిరంతరం ఆ కోరికని ధ్యానం చేసేటప్పుడు పరమేశ్వరుని ధ్యానం చేయండి, మీకు ఆ కోరిక నెరవేరుస్తాడు. ఎలా నెరవేరుస్తాడండి? అది సాధ్యము కాదంటే నీ డిక్షనరీలో సాధ్యం, నీ డిక్షనరీలో అసాధ్యం. భగవంతుడికి సాధ్యమే, జీవుడికి జీవుడికి అసాధ్యం అనుకోండి, భగవంతుడికి సాధ్యమే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. భగవంతుడికి అసాధ్యం అంటూ సృష్టిలో ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో 10 రోజుల కిందట ఈ పని జరగదు, ఈ పని జరగదు, పంచభూతాలు సహాయం చేసినా జరగదు అనుకున్నాను, జరిగి ఊరుకుంది. ఈ పని జరగదు, ఈ పని జరగదు, ఒక నేచర్ హెల్ప్ చేసిన పంచి నేచర్ అంటే ఈ ప్రపంచం అంటే పంచి గాలి నిప్పు నిమిరి ఇయ్యే ఈ కదా ప్రపంచం ఏంటండి. 5 ఎలిమెంట్స్ ఏ ప్రపంచం అయ్యే, ఎలిమెంట్ సహాయం చేసిన జరగడం జరుగుతుంది. మీకు నాకు ఈ పంచభూతాలకి, ఈ ఖగోళానికి, సూర్యుడికి, ఈ చంద్రుడికి, ఈ సైంటిస్టులకి, ఈ స్పిరిచువలిస్టులకి అందరికీ అధ్యక్షుడు ఈశ్వరుడే. మా అందరికీ అధ్యక్షుడు, మీకే నాకే కాదు, మొత్తం ఖగోళానికి అందరికీ ఉన్నవాడు ఒక్కడంటే ఒక్కడే, వాడు ఈశ్వరుడు, వాడే అధ్యక్షుడు. వాడిని మీ ఇష్టం వచ్చిన పేరు చెడు పిలుచుకోండి, దానికి అభ్యంతరం లేదు. అన్ని పేర్లు ఆయనే, అన్ని రూపాలు ఆయనే, అన్ని రూపాలు ఆయనయే, అన్ని పేర్లు కూడా ఆయనయే. మీకు నచ్చిన పేర్లు, మీకు నచ్చిన పేరుతోడు స్మరించండి, మీకు నచ్చిన రూపాన్ని ధ్యానించండి. వచ్చాడు ట్రైన్లో కూర్చున్నాడు మధురై, ఆ మధురై దిండుగనం రాంగ్ అంటే టిక్కెట్ ఎక్కడ, విల్లిపురంలో ఎక్కడ, విల్లిపురంలో దిగిపోవాలి. విల్లిపురంలో దిగి బ్రాంచ్లో ఇందుకు వచ్చి తిరువనమల స్టేషన్లోకి రావాలి. అయినాక ఈ దిండివనం టిక్కెట్ కొనుక్కున్నాడు, రైల్లో కూర్చున్నాడు, దిండివనం వెళ్ళిపోతున్నాడు, అక్కడ విల్లిపురంలో దిగిపోతుంది సార్. అరుణాచలేశ్వరుడు ఏమనుకున్నాడంటే ఓల్డ్ మ్యాన్ కింద ఇచ్చాడు, తండ్రి పిల్లటమే కాదు తీసుకుపోతున్నాడు, మార్గమే కాదు ఆయన, భగవంతుడి గమ్యమే కాదు మార్గం కూడా ఆయనే. భగవంతుడు మనకి గమ్యమే, గోలు మాత్రమే కాదు మీమ్స్ కూడా ఆయనే. పని చేయించే శక్తి ఇచ్చేవాడైన పని ఆయనే, పని జరిగే కర్మ ఫల దాటే కాదు, కర్మ ఫల దాటే కాదు, ఆ కర్మ పని చేసే శక్తి ఇచ్చేవాడు కూడా ఆయనే. మనం సున్నరం, ఉన్నది ఈశ్వరుడే, మనదంటూ ఏమీ లేదు. ఇంకా మేము ఉండని అనుకుంటాం మనం పొగరబోతున్నాం వల్ల. మీకు ఏదైనా ఐశ్వర్యం ఉందనుకోండి, అది ఈశ్వరుని ప్రసాదం. మీకు ఏదైనా అధికారం వచ్చిందనుకోండి, అది ఈశ్వరుని ప్రసాదం. అంతా ఈశ్వరుని ప్రసాదం, మనదంటూ సృష్టిలో ఏమీ లేదు. కానీ మనకు అజ్ఞానం ఉంది కాబట్టి, మనకు అహంకారం ఉంది కాబట్టి ఇదంతా మనదని అనిపిస్తుంది. ఇదే మన మధ్యలో ఈ యూనివర్స్లోకి, ఈ ఎత్త మీదకి, ఖగోళం మధ్యలో వచ్చాం, మధ్యలో వెళ్ళిపోతాం ఖాళీ చేసి. మనం ఉండకముందు ఇది ఉంది, మన శరీరం అనంతరం కూడా ఇది ఉంటుంది. మధ్యలో వచ్చాం, మధ్యలో మనం ఖాళీ చేసి వెళ్ళిపోతాం. మనం చనిపోయామని సృష్టి ఆగిపోదు. ఏం చేసి సృష్టి ఆగి, సృష్టి నీది కాదు, నాది కాదు, ఈశ్వరుడిది. ఈ సృష్టి వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. మనం చనిపో, నిజంగా సృష్టి మందైతే మనం చనిపోయినప్పుడు ఈ సృష్టి ఆగిపోవాలి, ఆగదు. ఈ సృష్టికి యజమాని మీరు కాదు, ఈశ్వరుడిది. అంచేది ఈశ్వరుడు సంకల్పానుసారం ఈ సృష్టి జరుగుతూనే ఉంటుంది. మీరు చనిపోయాడు, తూర్పును సూర్యుడు ఉదయించడం ఆగిపోవడం. ఈ సృష్టి ఆగదు, కానీ చక్రంలోంచి మనం తప్పుకోవాలి. అది అంటే కానీ సృష్టి దీనికి అలా ఎండింగ్ ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. సృష్టి చచ్చిపోయాడు, చనిపోయాడు, చనిపోయాడు, చనిపోతూ ఉంటారు, పుట్టివాళ్ళు పుడుతూ ఉంటారు, అన్ని అలా జరగవలసినవి అలా జరుగుతూ ఉంటాయి. కానీ చక్రంలోంచి మనం తప్పుకోవాలి, కానీ సృష్టిని మనం ఆపు చేయలేము. అదే రమణ మహర్షి గారు అన్నారు, వర్షాన్ని ఆపు చేయలేవు, గొడిగేసుకుని తిరిగని వాడు. వర్షాన్ని ఆపు చేయలేవు, గొడిగేసుకుని తిరుగు. రోడ్డు మీద ముళ్ళని నువ్వు తీరవు షూస్ చేసి తిరుగు. అరుణాచలేశ్వరుడు ఎందుకు చెప్పినా, గైడ్ చేయాలి కదా, ఆయన తీసుకో గైడ్ చేయాలి కదా. ముసలివాడు రూపంలో వచ్చాడు, ఈయన కళ్ళు మూసి కూర్చున్నాడు. సైట్ సీయింగ్ ఇంట్రెస్ట్ లేదు, చూసేవాడు అక్కడ లేడు, ఆలోచించేవాడు లేడు, తలంచేవాడు లేడు, ఆలోచించేవాడు లేడు, కళ్ళతో చూసేవాడు లేడు, చెవులతో వినేవాడు లేడు. హృదయ గుహలోకి వెళ్ళిపోయాడు. అక్కడ మనస్సు బాహ్యముఖంగా వచ్చే కారణ రోజున అక్కడ కారణాలు ఏమి లేవు. అన్ని కాలు బూడిదైపోయి జీవలక్షణాలు, అన్ని కాలు బూడిదైపోయి అరుణాచలేశ్వరుడు ఓల్డ్ మ్యాన్ రూపంలో వచ్చాడు. అబ్బాయి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు. నేను అరుణాచలం వెళుతున్నా అన్నాడు. నువ్వు టిక్కెట్ ఎక్కడ కొనుక్కో అన్నాడు. నువ్వు టిక్కెట్కి ఎక్కడ కొన్నావు అన్నాడు. దిండివనాన కొన్నా అన్నాడు. దిండివనం వెళ్ళక్కర్లేదే, అరుణాచలం వెళ్ళాలంటే నువ్వు దిండివనం వెళ్ళక్కర్లేదు, ఇల్లిపురం దిగిపో, అక్కడ నుంచి బ్రాంచ్ లైన్ ఉంది, అక్కడ తిరువన్నమల స్టేషన్ ఉంది, అలా మారి వెళ్ళిపోవచ్చు, నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావు, దిండివనం దాకా వెళ్ళక్కర్లేదు అని ఊరికి అక్కడ రెండు నిమిషాలు కూర్చుని అంటే మాట్లాడారు, మాట్లాడి దిగట్టారు అయిపోయాడు. అంటే గైడెన్స్ అంటే ఈశ్వరుడు అక్కడ ఊరికి ఆ రూపం ధరించి ఆ నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి అవతారం ఉందనుకోండి, కొన్ని క్షణాలు అవుతారు. మాకు లక్ష్మీనరసింహస్వామి బొమ్మలు పెట్టుకుని మనం ఆరాధిస్తున్నాం. రాముడు లేక కృష్ణుడు లేక వందలాది సంవత్సరాలు భూమి మీద లేరాడు. కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు అయిపోయింది. ఎర్రకృష్ణుడు చంపటం, ప్రహ్లాదుని అనుగ్రహించడం, కొన్ని నిమిషాలు, కొన్ని క్షణాలు శరీరం వస్తే దాన్ని ఆరాధిస్తున్నాం. మన వాడు ఈశ్వరుడు నరసింహస్వామి అవుతారు. సంవత్సరాలు తరబడి, గంటలు తరబడి ఈ భూమి మీద తిరగలేదు. అరుణాచలం వచ్చాడు. అయితే గణపతి శాస్త్రి గారు చెప్పింది ఏంటంటే, అమృత దోషం మెరిగిన వాక్కుతో, అమృత దోషం మెరిగిన వాక్కుతో, దయదత్తమైన చిత్తంతో, అంటే దేవతలు ఇచ్చినటువంటి అధికారంతో, అమృత దోషం మెరిగిన, అమృత దోషం ఎలా ఉంటుందో నాన్న ఆలక్కి తెలియదు. ఒకటి శరీరం, రెండు మనస్సు, మూడు మాట. ఈ మూడు జాగ్రత్తగా నువ్వు ఉపయోగించుకో, నీకు రియలైజేషన్ వచ్చేస్తున్నాడు. ఒకటి శరీరం, ఒకటి శరీరం, రెండు మనస్సు, మూడు మాట. ఈ మూడు మ్యాక్సిమం నువ్వు కేర్ఫుల్గా ఉపయోగించుకో. మీ ఇంట్లో బంగారం మీరు జాగ్రత్తగా జాగ్రత్తగా ఎలా ఉపయోగించుకుంటారో ఈ మూడు మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఇప్పుడే ఇక్కడ మీకు జ్ఞానం కలుగుతుంది. కేర్లెస్గా ఉండకండి, కేర్ఫుల్గా ఉపయోగించుకోండి. అజాగ్రత్త పనికి రాదు, అవినయం పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు, సోమరతనం పనికి రాదు. మ్యాక్సిమం గాఢరైజేషన్కి అనుగుణంగా మీకు ఈ మూడు తెలుస్తున్నాయి. గాఢ తెలియపోవచ్చు, ఈ మూడు తెలుస్తున్నాయి. ఒకటి శరీరం, రెండు మనస్సు, మూడు మాట. మాట కూడా చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. అవసరమైన మాట మాట్లాడకూడదు, అవసరమైన మాట విడిచిపెట్టకూడదు. అవసరం లేని మాట ఎలా మాట్లాడకూడదు, అవసరమైన మాట కూడా విడిచిపెట్టకూడదు. అదే రమణ మహర్షి గారి గురించి చెప్తాడని, దక్షిణామూర్తి కాదు శంకరాచార్య కాదు అని. రమణ మహర్షి గారి గురించి ఒక మాట చెప్తా ఉంటారు, ఆయన దక్షిణామూర్తి కాదు శంకరాచార్యుడు కాదని. అంటే దక్షిణామూర్తి అసలు మాట్లాడ పూర్తిగా మౌనంగా ఉంటాడు, మౌనమేం బోధిస్తుంది. దక్షిణామూర్తి అసలు మాట్లాడు, మురికి మౌనంగా బోధిస్తాడు. ఆయన చెప్పవలసి ఉంటే నీకు ఏదైతే చెప్పాలనుకున్నాడో మెసేజ్ మౌనంగా, మౌనం కూడా మాట్లాడుతుంది, మౌనం కూడా మాట్లాడుతుంది. అదే ఆంగ్ల భాషలో చెప్తారు, మాట వెండి, మాట వెండి, మౌనం బంగారం. మాట కంటే మౌనం గొప్పది, మౌనం ఎక్కువ శక్తివంతం అనేది. మౌనం అంటే నోరు మూసి కూర్చోవడం కాదు. ఎక్కడైతే మనసు అణిగిందో, ఎక్కడైతే మనస్సు అణిగిందో, ఆ దేహగతమైన తలంపు, దేహగతమైన నేను ఎక్కడైతే అణిగిందో, శక్తివంతులైన మౌనం అక్కడ నుంచి ప్రవహిస్తుంది. మీకు మారు మనస్సులను తీసుకొస్తుంది, దైవాభిముఖంగా మీ ముఖాలను తిప్పుతుంది. అది మౌనం ఎక్క చేస్తా. మీరు కష్టపడి 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 ఒళ్ళంతా చెమట పట్టేసుకున్నప్పటికీ మీకు అంతర్దృష్టి కలగదనుకోండి. ఒక ఆ మౌనంలో ఉన్నవాడు దృష్టి, ఒక లుక్ చాలు. వన్ లుక్ ఈజ్ ఎనఫ్, వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. ఆ మౌన స్థితిలో ఉన్నవాడు ఒక చూపు చూస్తే చాలు. అంటే మీ మనసుకు లో చూపు కలుగుతుంది, లో దృష్టి కలుగుతుంది, ఇంత మీ మైండ్ ఎంత ప్రవర్త అవుతుంది. ఎవడా ఆ మౌనం అంటే నోరు మూసుకోవడం కాదు, మనస్సు ఎక్కడైతే అణిగిందో, మనస్సు ఎక్కడైంది అణిగిన మనస్సు నుంచి మౌనం విజృంభిస్తుంది. ఆ మౌనం ఈ లోకంలో అనేక మహత్తర కార్యాలు చేస్తుంది. శరీరంతో సంబంధం లేదు, దానికి పనిముట్లతో సంబంధం లేదు, జ్ఞానికి పనిముట్లతో సంబంధం లేదు. కళ్ళు లేకుండా చూడగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. నేను అందరూగారిలో ఉన్నాను, అందరూగారిలో ఉన్నాను, ముద్దబ్బాయిలో లేను. మీకు పని చేస్తున్నట్టు కనపడటం లేదు. శరీరం ధరిస్తే అవమానిస్తున్నారు, శరీరం ధరించకపోతే దేవుడు లేడనుకుంటున్నారు. ఇదేం ఘోర అన్నాడు కృష్ణుడు గీతలో. ఈ గోళేంటి, శరీరం ధరించకపోతే అది భగవంతుడు లేడంటున్నారు. శరీరం ధరిస్తే అవమానం చేస్తున్నారు. మనలాంటాడే కదా, 6 అడుగులు శరీరం పెట్టి తిరుగుతున్నాడు, ఇవి మనలాంటాడే కదా అనుకుంటున్నారు. శరీరం ధరిస్తే అవమానం చేస్తున్నారు. కొన్ని శరీరం ధరించే మానంటే దేవుడు లేడనుకుంటున్నారు. అటు గోళ ఇటు గోళేంటి? అవన్నీ అజ్ఞానం యొక్క చేష్టలను. అర్జునుడికి జ్ఞాన నేత్రం ఇచ్చి విశ్వరూప దర్శనం చేసే వరకు మహాభావం మహాభావం అనేవాడు అర్జునుడు. మహాభావం మహాభావం అడిగి జ్ఞాన నేత్రం ఇచ్చి ఆయన విశ్వరూపం దర్శి ఆయన విశ్వరూప అది మామూలు నేత్రాలు విశ్వరూపం చూడలేదు. అంటే ఆయనకి జ్ఞాన నేత్రం ఇచ్చి విశ్వరూపం చూపించాడు. అప్పుడు వరకు మా బావే అనుకుంటున్నాడు ఆయన. వీళ్ళిద్దరు కార్య సాధకులు అని చెప్తారు. మీరు యాక్షన్ యాక్షన్ కొంతమంది శాశ్వతం ఆగిపోతారు. కొంతమంది యాక్షన్, కొంతమంది ఆలోచన ఆలోచించి వదిలేస్తారు. కొంతమంది యాక్షన్లో తీసుకొస్తారు. కొంతమంది మీరికి పని చేస్తా ఉంటారు. కొంతమంది పని చేసి చూపిస్తాడు. అలాగే మనకి త్రేతయుగంలో ఆంజనేయ స్వామి, ద్వాపయుగంలో కృష్ణుడు. మన త్రేతయుగంలో ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి పని అంటే పనే వాడికి. ఆంజనేయ స్వామి ఈ పని చేయాలనుకుంటే ఎప్పుడో పని విడిచిపెట్టేవాడు కాదు. ఎన్ని కష్టాలు రానివ్వండి, సముద్రం వరకు రావండి, ఇంకో పని చేయండి, ఇంకో పని చేయండి, ఎన్ని ఈ పని చెయ్యాలి. కష్టపడి పని చేసేవాడు. వీళ్ళిద్దరినీ మనం ఆదర్శంగా పెట్టుకోవాలి. వాడు ద్వాపర యుగంలో కృష్ణుడు, త్రేతయుగంలో ఆంజనేయ స్వామి. వాడికి అసలు ఆంజనేయ స్వామి తన సొంత పని అంటే ఎప్పుడు చేసుకోలేదు. బాగా స్వార్థం ఉన్నవాళ్ళు వాళ్ళ సొంత పనులు ఎంత కష్టపడి పని చేసుకుంటారు. ఏమీ స్వార్థం లేకుండా అంతకంటే రెట్టింపు కష్టం చెడు పని చేశాడు వాడే మారుతి, వాడు ఆంజనేయుడు. బాగా స్వార్థం ఉన్నవాళ్ళు వాళ్ళ పని సొంత పనులు ఎంత కష్టపడి చేసుకుంటారు. ఏమీ స్వార్థం లేకుండా ఇతరుల కోసం అంత కష్టపడి పని చేసినాడు ఆంజనేయ స్వామి, వాడే మారుతి. మ్యానుఫ్యాక్షన్ వాళ్ళు ఊరికి ఆలోచించి విడిచిపెట్టేయడం కాదు, వాళ్ళ ఆలోచన అమలులో పెట్టేవారు. అలాగే మీకు మళ్ళీ ద్వాపరయుగం వచ్చేప్పుడు కృష్ణుడు కనిపిస్తాడు. ఇక్కడ శాస్త్రాన్ని చెప్పి విడిచిపెట్టలేదు. ఆయన ఏది చెప్పాడు, ఆయన ఆచరణ చూపాడు, అనుచరణ చూపించాడు, బోధించాడు, ఇతర పెట్టాడు, ఆ స్టేట్ అనుగ్రహించాడు. వాడు లేదు ఆయన మీకు మాటలు చెప్పి ఊరుకోవడం కాదు, పని చేసి ఊరుకోవడం కాదు. నువ్వు అనుగ్రహించి ఆ స్థితిని ప్రసాదించాడు అనేక మందికి. వాడు దేవదేవుడు, వాడే నారాయణుడు. థాట్ వేరు, యాక్షన్ వేరు. థాట్ వేరు, పలుమంది థాట్ కూడా వెళ్ళిపోతారు. గాంధీ గారికి నెహ్రూ గారికి తేడా ఏంటంటే, నెహ్రూ గారికి థాట్ ఉన్నది కానీ యాక్షన్ గారికి వచ్చాడు ఒకసారి కానీ భయం వేసింది. ఈ గాంధీ గారికి చావు మీద భయం ఉండాలి. ఇటువారు కాదు అంటే ఏ గంట కాకుండా చావుకు సిద్ధంగా ఉండవు. ఫ్యాక్ట్ వచ్చిందంటే యాక్షన్ దగ్గరికివ్వండి. ఒకరు చనిపోతామనుకోండి, ఒక గంటలో చనిపోతారనుకో, ఫేస్ ఇట్. చనిపోతే శరీరం చనిపోయి, శరీరం చనిపోతుందనే భావన, చనిపోతే మనకు ఏదో నష్టం వచ్చేస్తుందనే ఆ భావన లేదు. ఆ దెక్క తీరు పోయింది ఆయనకి. ప్రతిరోజు ఉదయం ఇంటికాడ చెప్పాడు, వాడు సాయంత్రం ఇంటికి రావచ్చు రాకపోవచ్చు అని. అంటే ప్రాక్టికాలిటీ డూ ఆర్ డై. మీ గాంధీ గారి బొమ్మ ఎప్పుడైనా చూడండి, పొట్ట ఎప్పుడు అంటిపోయి ఉంటాడు. తిండి తినే తక్కువ తినే పని ఎక్కువ, చావు అంటే భయం పోయింది. మీ గాంధీ గారి పొట్ట చూడండి, పేటాధిపతుల పొట్టలు చూడండి, ఎంతంత పొట్టలు. మీరు పేటాధిపతులు హైదరాబాద్ వస్తుంటే వాళ్ళ పొట్టలు చూడండి, ఎంతంత పొట్టలు. ఏంటో మరి ఆ పొట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాం మనకు తెలియదు. వాళ్ళు తింటూ మాకు అట్టిపండి తప్పించి ఏం తింటారంటారు, ఎవరిని ముట్టుకోవద్దంటారు. మరి పొట్టలు ఎక్కడి నుంచి చేస్తుంది? మీరు గాంధీ గారు పొట్ట ఎప్పుడు చూడండి, ఇలా అంటిపోయినట్టు ఉంటుంది. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు పీఠాధిపతిని చూస్తా ఉండాలి, పొట్టలు కూడా చూస్తూ ఉండాలి. ఏమి తినకుండా ఇంతంత పొట్టాల వచ్చేసింది. అంటే కొంతమందికి ఊరికే ఆ పూజలు చేయించుకోవడానికి యాక్షన్ ఉండదు అసలు. ఇంకో తెలుసుకుంటారు అసంత ఉండండి, అసంత ఉండ అసంత అసంత దూరంగా తప్పకుండా ఎవరు ముట్టుకుంటే మళ్ళీ స్నానం చేయాలట్లేదు, గాలి తగిలితే స్నానం చేయాలట్లేదు, దూరంగా తప్పకుండా దూరం ఆ కూడా కొంతమంది 10 మంది జనం ఉంటారు వాళ్ళకి, దూరంగా తప్పకుండా దూరంగా తప్పకుండా మీరు మళ్ళీ మీకు గాలి తగిలితే మా గురువు గారు స్నానం చేయాలి, దూరంగా తప్పకుండా దూరంగా తోటి మానవుడి పట్ల అంత దూరంగా దూరంగా ఉండాలి. నేను ఉద్ధరించిందండి ఇంకా మీరేమైనా అంటరాని వాళ్ళ మీరేమైనా అంటరాని వాళ్ళ మీ గాంధీ గారి బొమ్మలు ఎక్కడైనా చూసేసి పట్టే లాంటిపై ఉంటుంది. ఉరికి బతకడం కోసం తింటాం, అది ఉరికి బాడీ మెయింటైన్ అవ్వడం కోసం తింటాం. డెత్ అంటే అసలు భాగం లేదు. ఒక క్షణంలో మనం చనిపోతామంటే ప్రిపేర్ అయిపోయాడు డెత్కి. ప్రజల మధ్యలోకి వెళ్ళి చాలా మంది నాయకులు ఉద్యమాలు నడపలేకపోవడం కారణం మరణ భయం, ఎవడైనా చంపేస్తాడేమో. కత్తులు కత్తిరు మధ్యన, తుపాకులు తుపాకుల మధ్యన కూడా రక్షణ లేకుండా తిరిగేవాడు వాడు బాపూజ్యం. ఇప్పుడు ఏది జెడ్డ కేటగిరీ రక్షణని, వై కేటగిరీ రక్షణని, ఎదర 100 మంది పోలీసులు, వెనకాల 100 మంది పోలీసులు, అది తుపాకులు పుచ్చుకున్న పోలీసులు, మళ్ళీ వెనక భయం. ఈశ్వరుడు సంకల్పం ప్రకారం శరీరాన్ని భూమి మీద ఎంతమంది ఎంతకాలం ఇచ్చినా అంతకాలం తుపాకులు తుపాకుల మధ్యన, కత్తులు కత్తుల మధ్యన తలలు తిరిగిపోయే టైంలో ఒంటరిగా తిరిగాడు వాడు బాపు వాదరంత విషయంలో. అంటే మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే ఫ్యాక్ట్ వేరు, యాక్షన్ వేరు. మనం మంచి విషయాలు ఆలోచించవచ్చు కానీ ప్రాక్టీస్ చేయడం కష్టం, ఆచరించడం కానీ ఆ యాక్షన్ దగ్గరకు వచ్చేవాడికి మనం భయం వేస్తుంది సరిగ్గా, భయం వేసిన గౌరవం చేస్తాం బాగా. ఆ రెండింటికి కొంతమందికి సమన్వయం ఉంటుంది, బాగా ఆలోచిస్తారు, కొన్ని మంచి విషయాలు ఆలోచిస్తారు కానీ అది అమలు చేసినప్పుడు భయపడి దూరం అయిపోతూ ఉంటారు. అది చాలా కష్టం, సమన్వయం కుదరటం కష్టం, దానికి కారణం భయం. ఇప్పుడు అమణ మహర్షి గారిని అక్కడి వరకు తీసుకొచ్చాం, అరుణాచలం తీసుకొచ్చేశాం. అరుణాచలం వచ్చాడు ఆ జన్మాంతర అనుబంధం, ఆయనకి జనక భావన. గణపతి శాస్త్రి గారు చెప్పాడు ఈశ్వరుడు దేవదత్తమైన అధికారంతో, దేవదత్తమైన అధికారంతో అమృత దోషం ఎరిగిన వాక్కుతో. అది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, శరీరం ఒకటి మనస్సు ఒకటి మాట్లాడి మ్యాక్సిమం మీరు ఉపయోగించుకోండి, మీరు పవిత్రులు అవుతారు. పవిత్రులకి జీవముక్తి స్థితి వచ్చేస్తుంది, ఇప్పుడే ఈ జన్మలోనే వచ్చేస్తుంది. అరుణాచలేశ్వరం అరుణాచలం వచ్చాడు ఒకే ఒక్కసారి టెంపుల్లోకి వెళ్ళాడు. అవి వచ్చిన రోజున టెంపుల్లోకి వెళ్ళాడు కానీ మళ్ళీ టెంపుల్లోకి ఓ తండ్రిని ఆజ్ఞను అనుసరించి వచ్చాను. ఓ తండ్రి నాయంతో నేను రాలేదు, నీ ఆజ్ఞ అనుసరించి వచ్చాను, ఈ దేశాన్ని ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగించుకో. కొంతకాలం మౌనంగా ఆ కొండ మీద కొంతకాలం ఉన్నాడు గుహల్లో, కొంతకాలం కొన్ని కొన్ని తెప్పల మీద అరుణాచలేశ్వర పక్క పక్క నుండి చిన్న చిన్న తెప్పలు ఉంటాయి తెప్పల మీద ఉన్నాడు. సరే చాలా కాలం ఆయన చోటి ఎవరు మాట్లాడలేదు, ఆయన కూడా మాట్లాడలేదు. ఇది ఒకటి మంచిదే కాదు, నేను ఎవరు ఇంటికి వెళ్ళాను మేము. ఆ యజమానురాలు అంటే ఏమన్నారంటే ఏంటంటే మమ్మల్ని ఎవరు ప్రేమించడం లేదని, అంటే మనల్ని ప్రేమించడం, వాళ్ళ చుట్టాలను ప్రేమించడం మానేశారంటే. మీ అమెరికా నుంచి ఇండియా వచ్చామంటే అందరూ ప్రేమిస్తారని శుభ్రంగా అమెరికాలో ఉంటే బాగుండి పోని తీరా ఇండియా వచ్చేసాం, మమ్మల్ని ఏమైనా ప్రేమించడం లేదు అంటే మనల్ని ప్రేమించడం, వాళ్ళ చుట్టాలను ప్రేమించడం లేదంటే. సరే నేను మౌనంగా ఊరుకున్నా, అప్పటికే 9 అయిపోయినాయి, ఇంకా ఎందుకు ఈ మాటలు. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఎవరిని ప్రేమించరు, ఆంధ్ర మనల్ని ప్రేమించాలనుకుంటారు. వీళ్ళు ఎవళ్ళో ప్రేమించలేదు, శుద్ధ మొద్దిళ్ళని దంచలా పడి ఉంటారు. వీళ్ళు ఎవరిని ప్రేమించరు, ఆంధ్ర మనల్ని ప్రేమించాలనుకుంటూ ఉంటారు. ఈ మాటలు కూడా ఆవిడ దగ్గర అనలేదు నేను. ఆవిడ ఎవరిని ప్రేమించడం లేదండి, వీళ్ళు ఎవరిని ప్రేమించడం, మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాం. ఆవిడ అంటే మమ్మల్ని ఎవరు ప్రేమించడం లేదని. సరే మిమ్మల్ని ఎవరు ప్రేమించడం లేదు, మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారని అడుగుదాం. నేను అడగలేదు, అప్పటికే 9 అది. ఇంకా సంభాషణ పెంచుకోవడానికి ఊరకుండా, ఊరకుండటం ఉత్తమం. ఊరకున్న వాడు తొందరగా యోగి అయిపోతాడు, ఊరకున్నవాడు ఉత్తముడే. నువ్వు స్వామి చూడటం ఉదాసీనంగా ఉన్నవాడు కూడా ఉత్తముడే. కొంతమంది అటు కలగ చేసుకొని ఇటు కలగ చేసే చివరికి పెద్ద మనుషుల్లాగా ఉంటారు, యాక్షన్స్ ఉన్నా. చివరికి వాళ్ళు మంచివాళ్ళు కనిపిస్తారు, మన అందరం చెడ్డవాళ్ళు. కొంతమందికి ఉదాసీనం ఏందిలో కలగ చేసుకోరు. ఈ లోకం చాలా మంచివాళ్ళండి, మంచివాళ్ళు అంటారు. వాళ్ళు పరిసున్నా ఇది అందరి చేత మంచివాళ్ళు అనుభవించుకుంటూ ఉంటారు. అందుకు బతుకుతారు, అలా చచ్చిపోతారు. ఏదో మంచి అనుకున్నాం, ఎందుకు మంచి కాదు, ఎవరిని ఇందులోనే కలగ చేసుకుంటేనే ఏదైనా సమస్య పరిష్కారం చేస్తేనే. అలా ఉదాసీనంగా ఉంటాడు, అటువంటి వాడు మంచివాడు అనుకుంటారు. అది ఏదో మేనా ఫ్యాక్షన్ వాడు. కొంతమంది ఉదాసీనంగా ఉంటారు, వాళ్ళు మంచివాడు మంచివాడు అనుకుంటారు. నిజంగా వాళ్ళు మీకు అనుకుంటారు వాళ్ళు మంచివాడు అని. వాడు ఏదైనా నాలుగు వ్యవహారాల్లో కలగ చేసుకుంటే వాళ్ళకి బొట్టికలు తింటూ ఉంటారు, పై పడతా ఉంటారు, కింద పడతా ఉంటారు. అది పని చేసేవాడు అసలు నడవటమే చేతకాడు, ఏం పడతాడు అసలు. నడిచేవాడు ఎప్పుడైనా పడిపోతూ ఉంటాడు, అసలు నడవటమే చేతకున్నాడు, ఏం పడతాడు. ఈ లోకంలో చాలా మంది మంచివాళ్ళు మంచివాళ్ళు అనుకునేవాళ్ళు, బుధాసీనంగా ఉండేవాళ్ళే మనం ఎక్కువ మంచివాళ్ళు మంచివాళ్ళు అనుకుంటాం. నాన్ ఎంటర్ప్రీనియర్స్ పాలసీ ఉంటుందో వాళ్ళు చాలా పెద్ద మనుషులు అంటారు. పెద్ద మనుషులు ఏం పని చేస్తే కదా అసలు. అది చివరికి ఆవిడ ఏమన్నారంటే మమ్మల్ని ఎవరో ప్రేమించడం లేదన్నారు. ఇప్పుడు మనం ఏమైనా ప్రేమిస్తున్నామా, మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామా, మనం ఎవరిని ప్రేమించాం, అందరూ మనల్ని ప్రేమించాం. అది ఒక రకమైన అజ్ఞానం, అది అహంకారాన్ని గురించి, అజ్ఞానాన్ని గురించి. ఏమండి లోకంలో ఆచారం ఏంటంటే, ఆవిడ గొడవ లేని అమ్మగారు గొడవ లేదు, అక్కడితో ఆ చాప్టర్ ముగించండి. లోకంలో ఆచారం మామూలుగా కామన్ మ్యాన్ గురించి చెప్తున్నాను నేను. కామన్ మ్యాన్ కొంతమంది ఎలా ఉంటారంటే, వీళ్ళందరూ వీళ్ళని ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళ చుట్టాలను ప్రేమిస్తూ ఉంటారు, స్నేహితుల్ని ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. మీరు కూడా మమ్మల్ని ప్రేమించమని అడుగుతూ ఉంటారు పాపం. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీరు కూడా అది సరదా పాపం. కొంతమందికి అడుగుతారు, మీరు మీ ఇంటికి మేము వస్తున్నాం కదా, మా ఇంటికి మీరు వస్తూ ఉండడానికి. మీరు మీ ఇంటికి మేము వస్తున్నామండి, మీరు మా ఇంటికి మీరు రాకపోతే ఎలా అండి అంటారు. మీ ఇంటికి మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నామండి, అది మళ్ళీ మమ్మల్ని కూడా మీరు ప్రేమించమని. అదొక సాటిస్ఫాక్షన్, ఈగోని సాటిస్ఫై చేసుకోవటం. అది అలా అడిగేస్తారు కొంతమంది, ఏంటంటే మీ ఇంటికి మీ ఎన్నిసార్లు వస్తున్నాం, మా ఇంటికి మీరు అసలు రావటం లేదు. అది కూడా ఈగో సాటిస్ఫాక్షన్. అది ఇది లోకంలో జీవకోటికి ఇది ఎలా ఇలా అలవాటు పడిపోయారు. ఇందులో చెడ్డం నేను అంటాం లేదు, మనం ఇతరులను ప్రేమిస్తాం, వాళ్ళు అడుగుతాం మీరు మమ్మల్ని కూడా ప్రేమించండి. కొంతమంది భార్య భర్తని అడుగుతుంది, ఏంటంటే మాట మంచిగా అలా పడుకుంటున్నారు ఉంటారు. కొంతమంది తక్కువ మాట్లాడతారు, అసలు కొంతమంది బై నేచరు తక్కువ అటువంటి కూడా చేసి ఏంటంటే మాట మంచిగా అలా పడుకుంటారు ముద్దిగా కానీ, అంటే ముద్ది మొచ్చడం లేదని. ఏం ముద్దు ముచ్చడం లేదండి, ఏ మాట మంచిది ఎలా పడి ఉంటారంటే రాయిలే కానీ ఏమైనా స్టోరా మీరు, అంటే స్పందన ఏం లేదా. అంటే కొంతమంది కామన్గా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళ ప్రేమ మీరు మా ఇంటికి రండి అంటారు, మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు కాఫీ ఇవ్వండి అంటారు, మా ఇంటికి వచ్చినప్పుడు మీకు కూడా కాఫీ ఇస్తూ ఉంటారు. ఏదో సరదాగా ప్రేమిస్తూ ఉంటారు, ప్రేమించబడుతూ ఉంటారు. లోకంలో జరిగేది కానీ రమణ మహర్షి గారికి ప్రేమించేవాడు అంటే ద్వేషించేవాడు అంటే ఎవరు లేరు. ఆయన ద్వేషించడానికి సృష్టిది ఎవరు లేడు, ప్రేమించడానికి ఎవరు లేరు. తనకంటే భిన్నంగా ఎవరు ఎవరు లేరు కాబట్టి అది సుప్రీం స్టేట్. రమణ మహర్షి గారికి ఈయన ప్రేమిందామనుకుంటే ఎవరు లేడు ఆయన ప్రేమించడానికి. ఏ చెప్తానకి ఈయన ద్వేషిందామంటే ద్వేషించడం అంటే ఎవరు కనిపెట్టడం లేదు, ప్రేమించడానికి ఎవరు కనిపెట్టడం లేదు. ప్రేమించడం ద్వేషించడం ద్వైతానికి సంబంధించింది, ఇది డ్యూయాలిటీ, అది ద్వైతానికి సంబంధించింది. తన అంత తానే అంతే తానే, అప్పుడు ఎవరిని ప్రేమిస్తాడు ఎవరిని ద్వేషిస్తాడు? అంతా తానైనప్పుడు ఎవరిని ద్వేషించడానికి ఎవడు ఉండడు, ప్రేమించడానికి ఎవడు ఉండడు. అది సుప్రీం స్టేట్. ఇంతకుముందు నేను చెప్పింది జోబకోటి స్టేట్ అండి, అది ప్రపంచం. ఇప్పుడు నేను చెప్పింది నిష్ప్రపంచ స్థితి, ఇంతకుముందు చెప్పింది ప్రపంచ స్థితి, ఇంతకుముందు ఇప్పుడు చెప్పింది నిష్ప్రపంచ స్థితి, ఇంతకుముందు చెప్పింది ప్రపంచ లోకం యొక్క తీరు. అమెరికా నుంచి ఇండియా వచ్చేసామంటే ఉద్యోగం అక్కడ మానుకుని ఇక్కడ చేసుకుంటున్నాం, ఎవరే ప్రేమించ అది ఇంకోటి ఎవరో మనల్ని ప్రేమించారనుకోండి, ఎవరో మనతో మాట్లాడారనుకోండి, మన అదృష్టం అది. అక్కడ ద్వైత భావం చూడాలి, ఎవరో మనతో మాట్లాడితే మనం మాట్లాడక్కర్లేదు. తర్వాత ఇంకోటి ఎవరైనా మనం ప్రేమిస్తున్నారనుకోండి, అయ్యో మనం ప్రేమిస్తున్నారు వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటారు ఇలా అనుకుంటాం. ఎవరో ప్రేమించారనుకోండి ఇక్కడ రుణ బాధ ఉండదు. మనం అందరూ ప్రేమిస్తున్నారనుకోండి ఒకరు బాహ్యంగా చూస్తేనే, అయ్యో వాళ్ళు ఇంత ప్రేమిస్తున్నారు వాళ్ళ రుణం మనం ఎలా తీర్చుకుంటాం, మీకు నిన్న రుణపడి ఉన్నా. కొంతమంది అంతా ఉంటారు మీకు రుణపడి ఉన్నామని, మేము మీ ఎఫెక్షన్ నడి మేము ఎలాగ ఎలా తీర్చుకోగలము, మీరు ఏదో మాకు ఎంత ప్రేమ చూపిస్తున్నారు అంత ప్రేమ మీకు తిరిగి మేము చూపించడం, మరి ఎలాగే రుణపడి ఉండిపోతాము మీకు అంటే ఉంటారు కొంతమంది. ఇది ప్రపంచం. అయితే మనం ఎవరో ప్రేమించారనుకోండి వాళ్ళకు రుణపడి ఉండక్కర్లేదు, ఎవరో మాట్లాడారనుకోండి మనం వాళ్ళతో మాట్లాడక్కర్లేదు, హ్యాపీగా ఉండొచ్చు. ఇంకోటి మన సుఖానికి కానీ మన శాంతికి కానీ మన ఆనందానికి కానీ ఇతరుల మీద ఆధారపడతాం, పరిస్థితుల మీద కానీ మనుషుల మీద కానీ సంఘటనల మీద కానీ ఆధారపడుతుంది, బానిసత్వానికి దారి తీస్తుంది. కానీ మీ సుఖానికి మీ కోపం మీద ఎంతకాలం ఆధారపడి ఉంటారు, మీ కోళ్ళ అహంకారం మీద మీ సుఖానికి మీరు ఎంతకాలం ఆధారపడి ఉంటారు? మనిషిని ఒక జ్ఞాని తప్పించి ఒక పరమాత్మ తప్పించి ప్రతి మనిషికి ఎంతో కొంత అహంకారం ఉంటుంది, కొంతమంది ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది. ఎదటి వాళ్ళ అహంకారం మీద ఆధారపడి మీ శాంతి కోసం ఎంతకాలం ఆధారపడి ఉంటారు మీరు? అది ఒక రకమైన బానిసత్వం. మీరు ఎవరో మాట్లాడారనుకోండి మీకు వచ్చిన నష్టం ఏంటి? అసలు ఏమి లేదు, ఊరకుండొచ్చు, నోటికి పని చెప్పక్కర్లేదు. ఇంకా జ్ఞాని గ్యాటిట్యూడ్ కోరడు, ఇంకా ఇతరులు లేరు అసలు అసలు ఇతరులు కనిపిస్తుంటే గ్యాటిట్యూడ్ కోరతాడు, ఇతరులు లేనప్పుడు గ్యాటిట్యూడ్ ఎవరి దగ్గర నుంచి కోరతాడు? అక్కడ ద్వైతం లేదు, అద్వైతానుభవం అమృతానుభవం, అదే బ్రాహ్మణ స్థితి, అదే గుణాచ్యుత స్థితి, అదే జీవన్ముక్త స్థితి. గీత యొక్క భాషలో చెప్పాలంటే ఆనంద ఆనందం అనేది నీ లోపలే ఉంది. భగవాన్ ఒకసారి ఆ శరీరం చాలించే వరకు పంపిస్తారు సబ్జెక్టులోకి వద్దాం, ఆయన పంపేయాలి కదా, మధ్య విడిచిపెట్టేస్తాం, ఏం విడిచిపెట్టేస్తాం? మన మధ్యలో విడిచిపెట్టేది ఏంటి? దాన్ని అరుణాచలం వచ్చారు, పంతొమ్మిది గణపతి శాస్త్రి గారు వచ్చారు. గణపతి శాస్త్రి గారు మన తెలుగువాడు, విజయ విశాఖపట్నం జిల్లావాడు. ఆయన తెలియదు అంత పెద్ద పండితుడు. ఆయన 17వ సంవత్సరంలో భగవాన్ దగ్గరికి వచ్చారు, విరూపాక్ష గుహలో ఉండగా చదవలసిన గ్రంథాలన్నీ చదివాను, చేయవలసిన జపాలన్నీ చేశాను, సత్కర్మలు కూడా చేశాను, పార్టీలో ఉండి కొంతకాలం సేవ కూడా చేశాను అని తిరుగుమల కాంగ్రెస్ మిషన్ కూడా చేశారు. ఈ సేవలు కూడా అయిపోయినాయి. సేవలు జపాలు చేశాను, అధ్యయనం చేశాను, వేదాలు చదువుకున్నాను, అన్నీ తెలుసుకున్నానే ఇక నాకు సుఖం గోచరించడం లేదు. తపస్సు అంటే ఏంటో తెలియటం లేదు, సుఖం గోచరించడం లోపలున్న ఆనందం అందటం లేదు. చేయవలసినంత చేసేసాను అని గణపతి శాస్త్రి గారు వచ్చి భగవాన్ అడుగుతారు. 1907 విరూపాక్ష గుహలో ఉండగా భగవాన్ కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఇంతకు ముందు చెప్పే ఒక చిన్న మాట మిస్ అయినా, దక్షిణామూర్తి గారు శంకరాచార్యులు, దక్షిణామూర్తి గారు పూర్తిగా మౌనంగా లేదు, శంకరాచార్యుల వారు లాగా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. శంకరాచార్యుల వారికి టీచింగే పని, ఇంకా స్నానం చేయకుండా టిఫిన్ తినకుండా కూర్చోకుండా టీచింగ్ దగ్గర స్నానం చేస్తే తర్వాత ఇంకా కూర్చొని రబ్బాలని కూడా ఇంకా బోధించడమే బోధించటం. భగవద్గీతలో శ్లోకాన్ని తీసుకున్నాడంటే దానికి ముగింపు లేదా బోధించడానికి. అలాగే ఉపనిషత్తులు ఒక మంచవాన్ని తీసుకున్నాడంటే అది బోధావతారం, బోధించడం లేదు. మహాపండితుడు, వ్యాకరణ శాస్త్రంలో పండితుడు, అది సర్వజ్ఞుడు. శివుడు మరొక రూపంలో వచ్చాడు వాడు శంకరాచార్యుడు. ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు 90% నువ్వు సబ్జెక్ట్ కనుక నువ్వు క్రమంగా ఏంటంటే 90% నీ పని పూర్తి అయిపోతుంది. నీ ఇంటికెళ్ళి నీ చెప్పలేదు 10% అంటే గురుముఖత. నువ్వు ఆచార్యుడి యొక్క ముఖత అంతప్పుడు ఆచార్యుడి యొక్క అంటే పుస్తకాల మీద ఆధారపడకుండా కేవలం తన అనుభవం మీద ఆధారపడి, తన అనుభవం మీద ఆధారపడి లోపల సొమ్ము లోపల పెట్టుకుని తన అనుభవం మీద ఆధారపడి ఎవడైతే ఆచార్యుడే, ఆచార్యుడు అంటే తను తీర్చేయటమే కాదు, ఆచార్యుడు అంటే తను తీర్చేయటమే కాదు, నీ చేత ఆ వస్తువుని అనుగ్రహించి ఆచార్యుడు అంటే తను తీర్చేయటమే కాదు, దాన్ని పొందింపు చేసేవాడు కూడా వాడి యొక్క గమ్యం, దాన్ని పొందింపు చేసేవాడు కూడా వాడి బాధ్యత. చెప్పటోళ్ళు కాదు, పోషించేవాడు ఆచార్యుడు, నీ అవగాహనకి అందింపు చేసేవాడు ఆచార్యుడు. ఆచార్యుడానికి కాళీగిరి నేస్తాడు అనుకోకండి. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెర్సీ, టీచింగ్ అంటే మెర్సీ. అంతేకాని బిల్లు ఎప్పుడు వస్తుంది, డల్ ఎప్పుడు కొడతారని చూడదు కాదు. బిల్లు ఎంత డల్ చేసి, బిల్లు ఎంత చేశారు ఈ నెల, అది డల్ ఎప్పుడు కొడతారు, డల్ల బిల్లు కూడా ఏమండదు. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అది ఊరికే ప్రేమ ప్రవాహం, అది చదువు కాదు, ప్రేమ ప్రవాహం, శాంతి ప్రవాహం, జ్ఞాన ప్రవాహం నిన్ను ముంచేస్తూ ఉంటుంది. నీ సహస్రాన్ని ఆనందంతో కప్పుతుంది. అలా టీచింగ్లోనే 90% నీకు వచ్చేస్తుంది. ఇంటికే నువ్వు చేసుకునేది 10% హోంవర్క్, 10% మాత్రమే వాడు ఆచార్యుడు. నువ్వు హోంవర్క్ చేసింది 10% మాత్రమే. నీకు గ్రహించే శక్తి ఉంటే ఇంటికి వెళ్ళి ఇంకా ప్రయత్నం కూడా అక్కర్లేదు, ఆ 10% హోంవర్క్ కూడా అక్కర్లేదు. అంటే రమణ మహర్షి గారు పూర్తిగా శంకరాచార్యుడు కాదు, అంటే తగు మాత్రంగా మాట్లాడేవారు. పూర్తిగా దక్షిణామూర్తి కాదు, అసలు మాటలు లేకుండా ఉండేవాడు కాదు. అటు దక్షిణామూర్తి కాదు, ఇది శంకరాచార్యుడు కాదు, మధ్య మార్గం అవలంబించాడు ఆయన. ఎక్కువ మౌనంగా ఉండేవాడు, అవసరానికి ఒక మాట చెప్పేవారు, మీ ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదంటే మౌనంగానే ఉండేవారు. ఒకసారి నువ్వు మాట చెప్పినా నీకు అవగాహన శక్తి తక్కువ అనుకుంటే అప్పుడు కూడా మౌనంగా ఉండేవారు. మౌనంగా ఉంటే నేను నిడిచిపెట్టేవాడు కాదు, మౌనంగా నీ మైండ్ మెచ్యూరిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాడు. అంటే నీ బ్రెయిన్కి మెచ్యూరిటీ తక్కువ అనుకోండి, మనకు శరీరానికి వయసు వచ్చేస్తుంది, శరీరానికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేస్తాయి, బ్రెయిన్కి మెచ్యూరిటీ రాదు కొంతమంది. కొంతమంది వయసు 60 ఏళ్ళు ఉంటే వాళ్ళు చేసి పనులు 10 ఏళ్ళు పిల్లలు ఎలా చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయకూడదు అప్పుడు అక్కడ పని చేస్తూ ఉంటారు. వయసు 60 ఏళ్ళు ఉంటే 10 సంవత్సరాల పిల్లల్లో మాట్లాడుతూ ఉంటారు, పిల్ల చేష్టలు, కుర్ర చేష్టలు అంటారు పిల్లలా ఉంటారు. అంటే దానికి కారణం లోపల మెచ్యూరిటీ లేదు, శరీరానికి వయసు వచ్చేసింది, ఆ బ్రెయిన్కి మెచ్యూరిటీ లేదు. అంటే గురి ఏం చేస్తాడండి, ఇంకా మెచ్యూరిటీ లేదనుకున్నప్పుడు నోటితో మాటలు చెప్పడం తగ్గించేసి లోపల నీకుండి పనిచేసి ఆ బ్రెయిన్కి మెచ్యూరిటీ తీసుకొస్తాడు వాడు గురువు. అది నీ పేరెంట్స్ చేయలేదు. బ్రెయిన్కి మెచ్యూరిటీ తీసుకురావడం ఆచార్యుడికి సాధ్యం. అంటే నీకు బోధించడమే కాకుండా ఆయన బోధను గ్రహించే శక్తికి స్థాయికి నేను తీసుకొస్తాడు, వాడు ఆచార్యుడు. అప్పుడు గణపతి శాస్త్రి గారికి ఒక మాట చెప్తాడు, నేను అనేది తరం పొంది, అందరూ నేను నేను అంటాం. దేవుడు లేదని చెప్పేవాడు చాలా మంది ఉన్నారు, కానీ నేను లేనని చెప్పేవాడు ఎవడు లేడు. నేను నేను మన మనస్సునండి, మరొకటేనండి, అహంభావనండి, ఏది మనలో ఏదో ఒక నేనుగా వ్యక్తమవుతాను. ఆ నేను యొక్క ఆ నేను తలంపు నీకు ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో అక్కడే బ్రహ్మం ఉంది, అక్కడే చైతన్యం ఉంది, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ఆ నేను అనే తలంపు నీకు ఉండదు కదా, అది తలంపు. ఈ తలంపు నీ లోపల ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో అక్కడే బ్రహ్మం ఉంది, అక్కడే నిజమైన నేను ఉంది, అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు, నీ కంట్రోలర్ అక్కడే ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడంటే మూల తలంపు మూలంలో ఉన్నాడని. భగవంతుడు ఎక్కడున్నాడంటే వైకుంఠలో నారాయణుడు ఉన్నాడు, కైలాసంలో శివుడు ఉన్నాడని మనం పురాణాల్లో చదువుకుంటాం. ఇవన్నీ కుందేటి కొమ్ము కాదు, సాపేక్షిక సత్యాలు, వ్యవహారిక సత్యాలు. అందుకని అది నగ్న సత్యం కాదు, నేకెడ్ ట్రూత్ కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు, ఫైనల్ ట్రూత్ కాదు, ఫైనల్ ట్రూత్, అల్టిమేట్ ట్రూత్. ఎక్కడ ఏంటంటే మూల తలంపు మూలంలో ఉన్నాడు ఈశ్వరుడు. వాడు నేమ్లెస్, ఫార్మ్లెస్ లేదంటే ఉన్నాడు, వాడు వర్క్ చేస్తున్నాడు. అది వర్క్ చేయదు, నీ కళ్ళు నీ కళ్ళు నీ బుద్ధి నీ అది చేసే వర్క్ నీ కళ్ళు చూడలేవు, నీ బుద్ధి గ్రహించలేదు. లోపల ఉన్నాడు, అంతర్యముగా ఉన్నాడు, పని చేస్తున్నాడు, నీ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. నేను ఎక్కడ నువ్వు తెగిపోయిన గాలి, నీ జీవితం తెగిపోయిన గాలి పటం లేదు. నువ్వు ఎప్పుడు ఏ గంటలో ఏ నిమిషంలో ఎక్కడ ఉండాలి, నీ శరీరం ఎక్కడ చనిపోవాలి, ఈ దేహం ద్వారా నువ్వు పొందవలసినటువంటి అనుభవాలేంటి, మంచేంటి చెడ్డేంటి, ఏ అనుభవాలు పొందాలి, ఏ పాఠాలు నువ్వు నేర్చుకోవాలి, ఈ జన్మలో నీ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి అని నేర్పుతూ ఉంటాడు. అంతర్యాముగా ఉన్నాడు, ముద్దబ్బర లేడు, ఆడిస్తున్నాడు, జీవకొట్టినంత ఆడిస్తున్నాడు. నీ కంట్రోల్ నీ హృదయంలోనే ఉన్నాడు, నీ యజమాని హృదయంలో ఉన్నాడు. అయితే మరి వైకుంఠంలో ఉన్న నారాయణుడు ఎవడు, కైలాసంలో ఉన్న శివుడు అంటే వాళ్ళని వ్యవహారిక సత్యాలు. దేహం లోపల నేను ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు, దేహం బయట నేను లేను అనుకుంటున్నావు, దేహం లోపల నేను ఉన్నాను అనుకున్నా ఆ నేనంత నిజము, వైకుంఠంలో ఉన్న నారాయణుడు అంతే నిజం, కైలాసంలో ఉన్న శివుడు కూడా అంతే నిజం, మిగతాలో మరణాంతం అని వెళ్ళే లోకాలు కూడా అంతే నిజం. ఇదంతా ఆత్మ అండి, కల్పితం. తను కుందేటి కొమ్ము మటిక్క వ్యవహారిక సత్యాలు, ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. నేను నేను అనే తలంపు ఉంది, అది ఏమైనా తలంపు నీ లోపల నుంచి ఉదయిస్తుంది. అది ఎక్కడ ఉదయిస్తుందో నువ్వు పరిశీలించి చూస్తే ఆ ఏమైనా తలంపు ఎక్కడ పుడతాంది, ఎక్కడ ఉదయిస్తాంది, ఎక్కడ ఎక్కడ విద్య ఎక్కడ ఉదయించి అది హృదయంలో ఉదయిస్తుంది, శిరస్సులో విజృంభిస్తుంది. అక్కడ దాని జరిగిన మూల తలంపు మూలంలోకి దాన్ని పరిశీలించి ప్రాణాన్ని నిరోధించి వాక్కును నిరోధించి మూల తలంపు యొక్క మూలంలోకి నువ్వు వెళ్ళగలిగితే ఆ మూల తలంపుల మూలంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ మూల తలంపు నువ్వు చెప్పే తలంపు ఫాల్స్ అయి నువ్వేదైతే నేను నేనంటున్నావో అది మిథ్యా నేను. ఈ మిథ్యా నేను యొక్క ఈ మిథ్యా నేను అడుగునే స్వచ్ఛమైన నేను ఉంది, ఓ ట్రూ ఐ ఉంది, నిజమైనది. ఈ మిథ్యా నేను ఉపసంహరించి 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 మూల తలంపు మూలంలోకి నువ్వు వెళ్ళగలిగితే అది నీకు నువ్వు హృదయంలో నిజం, నీకు తానుగా నీకు వేరుగా వ్యక్తం అవ్వదు, నీకు తానుగా వ్యక్తం అవుతుంది. అది నీకు కడసారి జన్మ. ఈశ్వరుడు ఎక్కడున్నాడు, మూల తలంపు మూలంలో ఉన్నాడు. ఆ నిజమైన నేనికి సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు, అలాగే ఆ నిజమైన నేనికి చావు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టికి ఎలా ఉంటుందో తెలియదు. నేను చనిపోతున్నాను అనుకునేది విద్యా నేను, నేను పుట్టాను అనుకునేది విద్యా నేను, నేను గెలుపుని ఎంజాయ్ చేస్తున్నాను అనుకునేది దొంగనేనే, నేను కష్టాలు పడిపోతున్నాను అనుకునేది దొంగనేనే. ఈ ఫాల్స్ అయి ఈ బాడీ బాగుండాలి. మీకు ఏదైనా సంతోషిస్తే ఎగిరి పడి దొంగలేనే, ఎవరు కష్టాలు వస్తే కుంగిపోయింది దొంగనేమి, శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నానని చెప్పేది దొంగనేమి, శరీరం పుట్టినప్పుడు నేను పుట్టాను నేను పుట్టాను చెప్పేది దొంగనేమి. నువ్వు రమణ మహర్షి గారు మాట చెప్పారు, నువ్వు దేహం పుట్టినప్పుడు పుట్టలేదు, దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు కాబట్టి దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోవు. నేను నేనైన తలంపు ఎప్పుడైతే పుట్టావో అప్పుడు పుట్టావు నువ్వు. ఈ నేనైన తలంపు నశించే వరకు నీకు పునర్జన్మలు వస్తూనే ఉంటాయి. ఈ చక్రంలోంచి నువ్వు బయటకు రాలేదు. ఈ చక్రంలోంచి కేవలం ఈ తెలివితేటల వల్ల బయటకు రాలేదు. డివైన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా, ఈశ్వరుని యొక్క కటాక్షం లేకుండా ఈ మాయలోంచి నువ్వు బయటకు రాలేవు. కేవలం నీ సాధన వల్ల, నీ తెలివితేటల వల్ల నువ్వు బయటకు రాలేవు. ఈ ప్రయత్నం అవసరమే, కాలం కూడా కలిసి రావాలి. ఈశ్వరుడు నీకు తెలియబడాలని అనుకోవాలి. నీ బుద్ధి కంటే ఈశ్వరుడు చిన్నవాడు కాదు, నీ మనసు కంటే చిన్నవాడు కాదు. ఈశ్వరుడు ఉన్నాడు కానీ నీకంటే చిన్నవాడు కాదు. వాడు నీకు తెలియబడాలనుకున్నప్పుడు తెలియబడతాడు, కానీ నీ బుద్ధితో నువ్వు పట్టుకోలేవు వాణ్ణి. నేనన్న తలంపు ఎక్కడి నుంచైతే వస్తుందో విచారించి దాన్ని నువ్వు విచారిస్తే దాని మూలంలో అది విత్తిద్ర అవుతూ ఉంటుంది. దాని మూల తలంపు మూలాన్ని చూశాక మూల తలంపు నశిస్తుంది. అప్పుడు వరకు మూల తలంపు నశించదు. మూల తలంపు నశిస్తేనే కానీ నీకు బ్రాహ్మణ స్థితి కలగదు. ఈ నేనున్న తలంపు గురించి గణపతి శాస్త్రి గారికి 1907 బోధించారు. తర్వాత రమణ గీత రాశారు గణపతి శాస్త్రి గారు. రమణ మహర్షి గారికి పేరు పెట్టింది గణపతి. ఆయన ముని, ఈయన ఋషి. గణపతి శాస్త్రి గారు రమణ మహర్షి గారికి పేరు పెట్టింది ఆయన. రమణాశ్రమం ఆశ్రమానికి పేరు పెట్టింది ఆయన. మాతృభూతేశ్వరాలయం అని ఆ దేవాలయానికి పేరు పెట్టింది ఆయన. రమణ గీత రాసింది ఆయన. రమణుడంటే ఇట్టు వాడని లోకానికి చెప్పింది ఆయన. అంతటి వాడు శరీరాన్ని విడిచిపెడితే ఒరిస్సా బెంగాల్లో ఎట్లాంటి శరీరం విడిచిపెట్టాడు 1936 గణపతి శాస్త్రి గారు. 11:30 గంట కొట్టారు భోజనానికి. రమణాశ్రమ భోజనం లంచ్ 11:30 భోజనం కలిసి భోజనానికి లేకపోతే అప్పుడు మా శరీరం చాలించారు గణపతి శాస్త్రి గారు. టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు గణపతి శాస్త్రి గారు పాండిత్యం, ఆయన వైభవం, ఆయన దేశభక్తి, ఇది పేట్రియాట్. ఆయన కేవలం మునే కాదు, దేశభక్తులు కూడా. దేశభక్తులే కాదు, దైవభక్తులు కూడా. గొప్ప పాండిత్యం ఉంది ఆయనకి. పాండిత్యం ఉంది ఆంధ్ర భాషలో, సంస్కృత భాషలో, ఆంధ్ర భాషలో, మరి గీర్వాణ భాషలో, సంస్కృత భాషలో. మహాపండితుడు, మహాపండితుడు. మామూలుగా మనం మాటలు మాట్లాడుకున్నట్టే శ్లోకాలు ఆసుగా చెప్పగలడు. మన మాటలు ఎలా మాట్లాడుకుంటున్నాం, సంస్కృతం అలా ఊహించేస్తాడు సంస్కృత భాషను. సంస్కృత భాషను ఊగిస్తాడు సంస్కృత భాషను. ఇలా ఎటు మనం చూడండి, ఈ ఏంటి జీడిపాకం ఎలా తిప్పుతారు కొంతమంది పాకాన్ని, అలా సంస్కృత భాషను ఎటు పెడితే అటు క్రియని, కర్తని, కర్మని, క్రియని ఎటు పెడితే అటు సాధన చేసి అటు ఇటు సంస్కృత భాషను ఊగించగలగాడు, చెప్పగలవాడు గణపతి శాస్త్రి. మన జీడిపాకం అటు ఇటు లాగుతాను చూడండి, అలా భాషను ఎటు పెడితే అటు లాగేయగలడు వాడు గణపతి శాస్త్రి. ఆయన వైభవం, ఆయన పాండిత్యం యొక్క వైభవం చెప్పాడు చాలాసేపు గణపతి శాస్త్రి గారి వైభవం చెప్తే ఆఖరిని ఎవడో మీ బోర్డు అయితే భక్తులు మీరు ఇక్కడ కూర్చున్నారు అవి వెంటనే అన్నారు గణపతి శాస్త్రి గారికి మోక్షం వచ్చిందా అన్నాడు. అంటే భగవాన్ వెళ్తున్నా అన్నారు. ఆయన గ్రేట్ మ్యాన్, నోబుల్ మ్యాన్, ఈ జెంటిల్ మ్యాన్, గ్రేట్ మ్యాన్, గ్రేటెస్ట్ మ్యాన్. కానీ మోక్షం వచ్చిందంటే అది ఎలా సాధ్యం అన్నాడు. అంటే దేహం లోపల నేనున్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, ఈ ప్రపంచాన్ని నేను అంతా ఏదో ఉద్ధరించేయాలి అనుకున్నప్పుడు దేహం, మనస్సు, జగత్తు, దేవుడు ఒక ముద్దైతే నీకు మోక్షం. అందుకని దేహం లోపల నేనున్నాను, నాకు బయట ఏదో లోకం ఉంది, ఈ లోకాన్ని ఉద్ధరించేస్తాను, సిమెంట్ రోడ్లు పోస్తే పోయి రైతే ఏదో చేసేస్తాను, దేవుడేమో అక్కడ ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడు, దేవుడు ఎక్కడ లేడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, నాకు బయట లోకం ఉంది, నేను లోపల ఉన్నాను, ఇది నేననుకునేది. మీరు తీసే చొరబడుతున్నటువంటి లోకం వైకుంఠలో నారాయణుడు మీ ముగ్గురు ఒక్కటంటే ఒకటి ముద్ద అయితేనే మోక్షం. అప్పుడు వరకు మీకు మోక్షం లేదు. ఆ సపరేట్ తీసుకున్నంత కాలం వాడు ఎంతటి వాడైనా మోక్షం రాదు. మామూలుగా భాష్యంలో గొప్పవాడై ఉండొచ్చు. వాడు దేశానికి చక్రవర్తి అవ్వచ్చు. అంత మాత్రం చేత వాడికి మోక్షం వస్తుందని లేదు. పంతొమ్మిది వందల 1921లో తల్లి గారు నిర్మాణం పొందటం, 1922లో రమణాశ్రమం స్థాపన, 1950లో ఏప్రిల్ 14వ తేదీని ఆయన శరీరం సమాధవటం, నిర్మాణ స్థితి అంటే శరీరాన్ని విడిచిపెట్టడం. శరీరానికి వాళ్ళకి ఇప్పుడు లేడని అనుకోకూడదు. అంటే దేహం పుట్టకముందని ఉన్నాడు, దేహం తర్వాత ఉంటాడు. ఇప్పుడు ఆయన దేహం అయితే ఇప్పుడు లేడు. ఆయన దేహం ఉన్నప్పుడు కూడా ఆయన దేహం కాదు, అంటే ఎప్పుడూ ఉన్నాడు. అసలు ఒక కాలంలో ఉండి ఇంకో కాలం లేనివాడు ఎవడు దేవుని ముక్తుడు కాదు, ఎవడు దేవుడు కాదు. భగవానుడు వారు దేహం మరణించిన తర్వాత మనం ఉండదనుకుంటున్నాం, దేహం ఉన్నప్పుడు కూడా లేదు. దేహం మరణించిన తర్వాత మనం ఉండదనుకుంటున్నాం, దేహం ఉన్నప్పుడు కూడా లేదు. నాకు దేహం ఉందనుకునేది ఒక తలంపు. గాఢ నిద్రలో నీకు దేహం ఎక్కడుంది? గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, అక్కడ దేహం ఎక్కడుంది నీకు? గాఢ నిద్రలో నాకు దేహం ఉందని నీకేమో తెలుస్తుంది, ప్రపంచం తెలుస్తుంది, నీ స్టేటస్ తెలుస్తుంది, నీ డిప్రెషన్ తెలుస్తుంది, నీ అప్స్ డౌన్స్ గాఢ నిద్రలో తెలుస్తున్నాయా? గాఢ నిద్రలో నువ్వు ఉన్నావా లేదా? అక్కడ ఏముంది? ఈ దేహంతో కానీ, లోకంతో కానీ, దేవుడితో కానీ సంబంధం ఉందా? సంబంధం లేదు. కానీ నువ్వు వీటితో సంబంధం లేదు కాబట్టి నువ్వు లేకుండా పోయావా? అది సుప్రీం స్టేట్. నీకు దేహంతో సంబంధం లేదు, నీకు లోకంతో సంబంధం లేదు, ఈశ్వరుడితో సంబంధం లేదు, నీ శత్రువులతో మిత్రులతో సంబంధం లేదు, నీ పార్టీతో సంబంధం లేదు, సెక్స్తో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. సంబంధం లేకుండా నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. అది ఎవరు? అది ఉన్నది ఎవరు? నీకు తెలుసున్నది ఉంది, తెలియపోయినది ఉంది. అయితే దానితో మనకు అనుబంధం వచ్చే వరకు దుఃఖం వెంటాడుతున్నావు. అక్కడ వెళ్ళిపోద్దు. అంత చిటారు కొమ్మకి వెళ్ళిపోకండి మీరు అప్పుడే. అంటే చిటారు కొమ్మకి వెళ్ళిపోండి. ఈ ప్రపంచం ఏమిటండి? ఈ ప్రపంచం మమ్మల్ని పీడించేస్తాను అంటారు కొంచెం. ఏంటి మా బంధువులు ఏడిపించేస్తున్నారండి, లోకం ఏడిపించేస్తుంది, ఏంటి పాడు లోకం అనుకుంటారు. ఏం అక్కడ లోకం మంచిది కాదు చెడ్డది కాదు. ఒకటి వినండి, ఈ లోకం మంచిది కాదు చెడ్డది కాదు. మన బంధువులతోటి లేకపోతే మన స్నేహితులతోటి లోకం తోటి మనకున్న అనుబంధం ఏడిపిస్తుంది, కానీ లోకం మనం ఏడిపించదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లోకం మనల్ని ఏడవని చెప్పడం లేదు. ఈ లోకం ఎవరిని కూడా మంచడు మీరు ఏడవండి మీరు ఏడవండి అని చెప్పటం లేదు. అది ఏడుస్తున్నాం ఇప్పుడు. ఈ సృష్టి వచ్చింది మనం ఏడవని చెబుతుందా? నన్ను కొంచెంసేపు ఏడ్చింది ఏడవండి అని సృష్టి ఎవరితోటని చెప్తుందా? ఎవరితో ఈ లోకం చెప్పటం లేదు ఏడుమని. అయితే లోకంతో మనకున్న రాంగ్ ఐడెంటిఫికేషన్, రాంగ్ థింకింగ్, అంటే లోకంతో మనకున్న అనుబంధం కరెక్ట్గా లేదు. రాంగ్ ఐడెంటిఫికేషన్ అంటే లోకంతో మనకున్న సంబంధం, లోకంతో మనకున్న అనుబంధం వల్ల ఏడుస్తున్నాం. కానీ లోకం వల్ల ఏడమని చెప్పటం లేదు. మీ చుట్టాలు మిమ్మల్ని ఏడమని చెబుతున్నారా? కానీ మీ చుట్టాలు పీడిస్తున్నారా కూడా? మీరు పీడింపట్టం ఎందుకు? మీరు పీడింపట్టని మీ చుట్టాల కంటే తక్కువ వాళ్ళే చిన్నవాళ్ళే మీరు. వాళ్ళు పీడిస్తే మీరు పీడిన పట్టడం ఏంటండి? అంటే మీరు చిన్నవాళ్ళ? మీరు బుద్ధి లేని వాళ్ళ? బుద్ధి తక్కువ వాళ్ళ? ఎవళ్ళ ఏడిపిస్తాండి మీరు? ఏడుస్తాండి మీరు బుద్ధి తక్కువ వాళ్ళ? ఆమె ఆడకున్న మిమ్మల్ని ఏడిపించే వాడుకున్నంత బుద్ధి కూడా మీకు లేదా? బుద్ధి తక్కువ వాళ్ళ? బుద్ధి లేని వాళ్ళ? అరుణాచలంలో ఆయన 54 సంవత్సరంలో ఉన్నారు. 1896 సంవత్సరంలో సెప్టెంబర్ 1 వచ్చారు అరుణాచలం. ఆ ఊరి పేరు అరుణాచలం, దేవుడి పేరు అరుణాచలం, కొండ పేరు అరుణాచలం. మాకు ఈ మధ్యన అరుణాచలం అడుగుతుంటే బట్టిపోయి ఆ మున్సిపాలిటీ రాజకీయ నాయకులు అందరూ వస్తున్నారు నా దగ్గరికి. ఆ మున్సిపాలిటీ చైర్మన్, దానికి ఒక అపోజిషన్ లీడర్, ఒక కౌన్సిలర్, వాళ్ళందరూ వచ్చేస్తుంటే కాల్చేది ఇంకా బట్టి ఉంది ఆ రాజకీయాలు, మున్సిపాలిటీ రాజకీయాలు అన్నమాట. డిఎంకే, అన్నా డిఎంకే, మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, నేను బట్టిపోయింది అక్కడ పరిచయాలు పెరిగికొలితే ఏమవుతుంది ఇంకా అరుణాచల్ ఆ మున్సిపాలిటీ రాజకీయాలు. రేపు ఫిబ్రవరిలో అక్కడ అన్నా డిఎంకే నెగ్గుతుందా, డిఎంకే నెగ్గుతుందా, రేపు ఏప్రిల్ నెలలో తమిళనాడులో ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, కరుణానిధి పరిపాలన ఎలా ఉంది, జయలలిత పరిపాలన ఎలా ఉంది, మరి రాజకీయ నాయకుల దగ్గర ఏమొస్తుంది, అపోజిషన్ లీడరు, చైర్మన్, మరి నేను ఎమ్మెల్యేగా నాకు సీట్ వస్తుందా లేదని ఇప్పుడు ఎమ్మెల్యే తిరుగుణం వల్ల కంట్రెస్ట్ చేయాలి, మా భక్తి లేదు పాడు లేదు తిరుగుణం వెళ్తే రాజకీయాలు మిగుతుంది. ఇక మా కరుణాచరిస్తుడు అనుగ్రహం అసలు జరిగింది ఇది. అంటే మనం సంఘంతో అతిగా ఉంటే స్వరూపానికి దూరం పోదు. మనం ఎంతవరకు తగు మాత్రంగా ఉండాలి, కానీ సమాజంతో అతిగా ఉంటాం అనుకోండి మన స్వరూపం మనకు మనం దూరం పోతూ ఉంటాం. మనకు మనం దూరం అయిపోయేది ప్రతిదీ పాపం. పాపం అంటే నేను భగవంతుని దూరం చేసేది ప్రతిదీ పాపం. నీ స్వరూపానికి నిన్ను దూరం చేసేది ప్రతిదీ పాపమే. అయితే లోకం మిమ్మల్ని పీడిస్తాం అనుకోకండి, లోకంతో మీరు పెట్టుకున్న సంబంధం పీడిస్తాం. లోకం మిమ్మల్ని ఆడమని చెప్తాంలే, ఇప్పుడు మీ కోళ్ళ మిమ్మల్ని బాధపడతామనుకోండి, మిమ్మల్ని బాధపడమని ఎవరు చెప్పారు అసలు? అంటే మీ కోళ్ళ పని బుద్ధి కూడా మీకు లేదా? మీ కోళ్ళ కంటే చిన్నవాళ్ళ మీరు, మీకు ఏ స్టేటస్ లేదా? ఇప్పుడు దేవుడి దగ్గర వెళ్ళక్కర్లేదు మనకి అనుకోండి, మీకు అన్నీ ఉన్నాయనుకోండి, అన్నీ ఉన్నాయనుకోండి, భక్తి ఉందనుకోండి, డబ్బు ఉందనుకోండి అనుకోండి, కార్లు ఉన్నాయనుకోండి అనుకోండి, అన్నీ ఉన్నాయనికి బాహ్యంగా మీకేమి లోటు లేదనుకోండి అనుకోండి, మీకు ఆత్మవిశ్వాసం లేదనుకోండి, మీకు మోక్షం రాదు. ఎవడొకడు మిమ్మల్ని ఏడిపిస్తాను అంటాడు, దారిపోయేవాళ్ళు కూడా ఏడిపిస్తూ ఉంటాడు మిమ్మల్ని, కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళని కూడా ఏడిపిస్తూ ఉంటాడు. మీ కనుక ఆత్మవిశ్వాసం కనుక లేకపోతే, మీ మీద మీకు ఎంతో కనుక మీకు నమ్మకం లేకపోతే, దారిపోయేవాళ్ళు కూడా మీ ఇంటికి వచ్చి ఏడిపిస్తారు మిమ్మల్ని. మీకు భక్తి ఉన్న ప్రయోజనం లేదు, డబ్బు ఉన్న ప్రయోజనం లేదు. మీరు అశాంతుడు కాలిపోతుంటే మీ డబ్బు ఏం చేసుకుంటారు, మీ స్టేటస్ ఏం చేసుకుంటారు, మీ కార్లు ఏం చేసుకుంటారు, ఇంటి చుట్టూరు కార్లు ఉన్నా మట్టికి. మీరు ఏడుపు ముఖాలు తిరిగి తిరిగి ఇప్పుడు కార్లు కూడా ఇంటికి వెళ్తారు. అంటే మీ శాస్త్రంలో చెప్తారు, మీ జేబులో 10 రూపాయలు పోయినాయి అనుకోండి, ఆ 10 రూపాయలు పట్టుకున్న వాడి ఎంత పొరపోతాడు, మీది అంతే పొరపోతాను. మీ జేబులో 10 రూపాయలు పోయినాయి అనుకోండి, అది 10 రూపాయలు పట్టుకున్న వాడు మీరు ఏదో వాడు దొంగ అనుకుంటారు, వాడికి ఎంత పొరపాటు, మీది ఎంత పొరపాటు. అంటే వాడి పట్టుకు ఎందుకు పట్టుకుపోయాడు, మీ అజాగ్రత్త వల్ల పట్టుకుపోయాడు. అది ఎలా పట్టుకెళ్ళగలడు, మీ అజాగ్రత్త వల్ల పట్టుకెళ్ళాడు. అయితే వాడికి ఎంత పొరపాటు, మీరు ఎంత పొరపాటు. ఎవరైనా మీరు ఏడిస్తా, మీరు ఎవరైనా ఏడిపిస్తుంటే, మీరు ఏడిస్తుంటే వాడికి ఎంత పొరపాటు, మీరు ఏడవటానికి మీరు కూడా అంతే పొరపాటు. అది అది ఏడిపిస్తాను కూడా మీరు ఏడవడం అనుకుని ఆడి ఓడిపోతాడు మీ చేతిలోనే. అంతే చెప్తాడు స్వామి శివన్. ఇఫ్ యూ గాడ్ ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ ఎలోన్, ఇఫ్ యూ వాంట్ ట్రూత్ అండ్ ట్రూత్ ఎలోన్, ఇఫ్ యూ వాంట్ రియాలిటీ అండ్ రియాలిటీ ఎలోన్, ఇఫ్ దిస్ వరల్డ్ మెడిసిన్. అంటే మనం ఎప్పుడు సుఖపడతామంటే, సుఖపట్టడానికి ఎప్పుడు చావస్తుందని కనిపెట్టుకుండకండి. అది ఏ రోజున రావాలో ఆ రోజున వస్తుంది. ఈ రోజు మీకు తొందరగా చచ్చిపోవడానికి తొందరంతకండి, తొందరపడక్కర్లేదు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. తొందరపడక్క చచ్చిపోవడానికి తొందరపడకండి. అంటే చచ్చిపోవడానికి మీరు తొందరపడుతున్నారంటే లోపల మీరు అశాంతితో ఏడుస్తున్నారని అర్థం. కొంతమంది అశాంతితో బాధపడి వాళ్ళు చావు కోసం ఎదురు చూస్తుంటారు. దరిద్రం అది. చావు కోసం ఎదురు చూసేవారం చూడడం దరిద్రం మిగులుతుంది. చావు కోసం ఎదురు చూడటేంటి మీరు? ఎప్పుడు చావు వస్తున్నాయి, ఎప్పుడు చావు వస్తున్నాయి కలిపెట్టు. ఆ వచ్చే రోజున వస్తుంది. ఈ లోపల చచ్చిపోవడం ఎందుకు మనం? మిగతా కాంటెక్స్ట్ లో చెప్తున్నాం అప్పుడు. ఏంటమ్మా కాంటెక్స్ట్ ఇది? అది కాదు, ఏదో కాంటెక్స్ట్ లో చెప్తున్నాం. అది అది కాదు, ఎప్పుడు ఎప్పుడే జరగాలో జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇతరులు ఎవరైనా మిమ్మల్ని హింసిస్తున్నారనుకోండి, మాట్లాడుతున్నారు, మీరు హింసింపబడటం కూడా వాళ్ళు కలిసి పొరపాటు, మీకంతే పొరపాటు. అంటే మీ గురించి ఒక ట్రూ అండర్స్టాండింగ్ మీకు లేదు. ఇతరులు మీ గురించి మీకు ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, మీ గురించి మీకు ఒక తోకం ఉన్నప్పుడు, మీకు తోకం లేనప్పుడు ఇతరులు మిమ్మల్ని ఏదించగలరు. కానీ మీకు తోకం ఉన్నప్పుడు ఇతరులు మిమ్మల్ని ఏమి చేయలేరు. మీకు మీ మీద మీకు విశ్వాసం లేకపోతే మీకు తూకం కూడా రాదు. మీ మీద మీకు విశ్వాసం లేదనుకోండి, మీకు తూకం కూడా రాదు. యాభై నాలుగు సంవత్సరంలో రమణుడు శరీరం అరుణాచలంలో తిరిగాడింది. కానీ ఆయన అరుణాచలం ఆ దేహాన్ని తీసుకురావడం ఒకటే కారణం, టీచింగ్ కోసమే. కొంతమంది వాళ్ళు అనుభవిస్తుంటారు, చెప్తా ఉంటారు, అనుభవిస్తుంటారు, చెప్తారు. కొంతమందికి చెప్పి అలవాటు ఉంటుంది, అనుభవం ఉంటుంది. అలా కొంతమంది గురువులు ఉంటారు, ఇలా కొంతమంది గురువులు ఉంటారు. కొంతమంది వాళ్ళు అనుభవిస్తుంటారు, చెప్తూ ఉంటారు. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, కొంతమంది గురువులు గోడ మీద కూర్చుంటారంట, అటు పడిపోరు ఇటు పడి, అటు చూస్తూ ఉంటారు, ఇటు చెప్తూ ఉంటారు, అటు చూస్తూ ఉంటారు, అటు ఉడికేయడంట మన కోసం. కొంతమంది గురువులు ఏం చేస్తారంట, అలా ట్రూత్ పైపు ఉడికేస్తారు అక్కడ. అవి జంప్ చేసి, అవి జంప్ చేశారు. కొంతమంది గురువులు అలా జంప్ చేయడంట, మధ్యన గోడ మీద కూర్చుంటాడు, అటు పరతత్వాన్ని చూస్తాడు, ఇటు అటు చూసి చూస్తూ ఉంటాడు, ఇటు మనకు బోధించి అటు చూస్తూ ఉంటాడు, ఇటు చెబుతూ ఉంటాడు, అటు చూస్తూ ఉంటాడు. కొంతమంది గురువులకు రియలైజేషన్ రాని వెళ్ళి ఉరికేస్తారు. కొంతమందికి ఉరికేస్తారు. కొంతమంది గురువు అవ్వక్కదు, వాళ్ళు అనిపిస్తుంటారు, చెప్తూ ఉంటారు, అనిపిస్తుంది చెప్తూ ఉంటారు, అనిపిస్తుంది. కొంతమంది ఇంకా చెప్పడం అనేది ఉండదు, అందులో ఐక్యమైపోతారు, టీచింగ్ ఉండదు. కొంతమంది రామకృష్ణుడు నీకు భగవంతుడి దర్శనం ఇస్తే అక్కడ కాలేజీ కట్టాలి, ఇక్కడ హాస్పిటల్ కట్టాలని కోరుకుంటావా, మోక్షం కావాలని కోరుకుంటావని అడిగాడని. నీకు భగవంతుడి దర్శనం ఇచ్చాడనుకో, నీకు మోక్షం కావాలి, ఆత్మజ్ఞానం కావాలని కోరుకుంటావా, లేకపోతే హై స్కూల్ కట్టాలి, ఇక్కడ కాలేజీ కట్టాలని కోరుకుంటావా, లేకపోతే చీపులు కట్ట కోరుకుంటావా? అంటే నీకు కోరుకోవడానికి కూడా నీకు డిజర్వ్ కాకపోతే కోరుకోలేవు కూడా. అలా కోరుకోవడానికి నీకు ఏది కావాలో తెలుసుకోవడానికి కూడా నీకు ఒక అంతస్తు ఉండాలని. అంచేది అందరూ మీరు ఏ గురువు ద్వారా తరించినా ఇబ్బంది లేదు. అంచేది రమణ మహర్షి గారితో ఈ గేటు ద్వారా తరించి వాళ్ళు ఈ గేటు దగ్గరికి వస్తారు. అందరూ ఆ గేటు ద్వారా తరించకపోవచ్చు. మీరు ఏదో చదువు ముఖ్యం, ఏ కాలేజీలో చదువుకున్నా ఒకటి. అలాగే కొంతమంది ఒక గురువు ద్వారా తరిస్తూ ఉంటారు. ఏ గురువు ద్వారా తరించినా తరించడమే. ఏ యూనివర్సిటీలో చదువుకున్నా చదివే. రమణ మహర్షి గారి దగ్గర ఎవరైనా ఎలా కూర్చొని మాట్లాడుతుంటే, ఆ కొత్త వాళ్ళు వచ్చి వీరెవరండి, వీరెవరు, వీరెవరు, ఈ ఉష కొత్తగా కనిపిస్తుంది, ఈ లెక్కల మాస్టర్ కొత్తగా కనిపిస్తున్నారు, ఏంటి ఏదో అనివారు. ఎవరండి వీళ్ళందరూ, ఎవరు వీళ్ళెవరు, వీళ్ళు ఆ పాత భక్తులు అడిగారు, వీళ్ళెవరు, వాళ్ళెవరు, వీళ్ళారు అంటే అప్పుడు భగవాన్ ఎవళ్ళు ఎవళ్ళు అంటూ ఉంటారు. ఎవళ్ళు అయితే మన దగ్గరికి ఎందుకు వస్తారు? మన వాళ్ళు కాబట్టి మన దగ్గరికి వచ్చారు. వీళ్ళందరూ ఎవళ్ళు ఎవళ్ళంటే ఏంటి వెళ్ళా, ఎవళ్ళు అయితే మన దగ్గరికి ఎందుకు వస్తారు? వీళ్ళందరూ మనవాళ్ళు కాబట్టి మన దగ్గరికి వచ్చారు. అంటే ఆయన ద్వారా తరించి, ఆయన ద్వారా తరించవలసిన వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు. లోకంలో అందరూ ఒక బయట చదువుకోవటం లేదు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క ఒక గురువు యొక్క అనుగ్రహంలో పడ్డప్పుడు అది పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క. అంటే పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క బయటికి రాదు. అలాగే ఎవడైతే ఈశ్వరుని దయకి, ఈశ్వరుని గురువుకి ఎవడైతే పాత్రుడయ్యాడో వాడు రక్షింపబడతాడు. కొంచెం కాలం అటు ఇటు అవ్వచ్చు, ఒక జన్మ అటు ఇటు అవ్వచ్చు, కానీ రక్షింపబడి తీరుతాడు. వాడు ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. కుట్ర అంటే ఈ కోసి, కుట్ర అంటే ఈ కోసి నాలో ఉన్న ఫార్మ్ ఎటువంటి తీసేయి. అరుణాచలేశ్వరుడా, నీ తాలూకు అనుభవం పొందటానికి